ఇంకొకతో ఒక ఆవిడ అంది, ఈ బ్రహ్మగారిని ఎంత పొడిస్తే ఏమిటి, సరస్వతిని పట్టుకుందాం. అమ్మా సరస్వతి, మీ ఆయనకి కొంచెం మంచి బుద్ధి, మాలాంటి వాళ్ళని ఏడు పెంచకుండా మంచి రాత రాజమని సరస్వతి దగ్గర అప్లికేషన్ పెట్టుకుందాం, ఆవిడన్నా బుద్ధి చెప్పకపోతుందా అని కొంతమంది సరస్వతిని ప్రార్థించారు. ఎన్ని ప్రార్థనలైనా ఇవేం ఫలించలేదు. కృష్ణుడు రథం ఎక్కాడు, బలరాముడు రథం ఎక్కాడు. రథం యొక్క సారథి స్థానంలో కూర్చుని, సారథి స్థానంలో అక్రూరుడు రథం తోలడం మొదలెట్టాడు. ఇప్పుడు వీళ్ళు ఏమనుకున్నారు, మన ప్రార్థనలు లేట్ అయ్యాయి, ఇదేదో ముందే చేసుంటే బాగుండేది, కృష్ణుడు ప్రయాణం అయ్యాడు, కనీసం గుర్రాలన్నా చచ్చిపోతే బాగుండు, చక్రాలు విరిగిపోతే బాగుండు అనుకున్నారు. చక్రం విరిగిపోతే రథం ఆగిపోతుంది, గుర్రాలు చచ్చిపోయినా ప్రయాణం ఆగిపోతుంది, లేదా అక్రూరుడు చచ్చిపోతే, డ్రైవరే చచ్చిపోతే ఇంకా ప్రయాణం ఆగిపోతుంది అని ఎంత అనుకున్నా డ్రైవర్ గారికి ఏమవ్వలేదు, చక్రాలు విరగలేదు, గుర్రాలకి ఏమవ్వలేదు. వీళ్ళు వెర్రాళ్ళు కానీ గుర్రాలకి ఏమవుతుంది వీళ్ళ తిట్ల వల్ల? రథం వెళ్ళిపోయింది. కాసేపలా నిరాశగా బయట చూస్తూ చూస్తూ ఇళ్లలోకి వెళ్ళిపోయారు పాపవాళ్ళు. ఈ రథం బయలుదేరిన వెనకే ఎడ్లబళ్ళు కూడా బయలుదేరాయి. కాలినడకన వచ్చేవాళ్ళు కాలినడకన బయలుదేరారు. పిల్లలు పెద్దలు అంతా కూడా కానుకలు పుచ్చుకొని యాగానికి చూడడానికి బయలుదేరారు. రథం కొంత దూరం వెళ్ళాక యమునా నది వచ్చింది. యమునా నది దగ్గరికి రాగానే కృష్ణుడు, అక్రూర ఒక క్షణం రథం ఆపు, నేను బలరాముడు నదిలో కాళ్ళు చేతులు కడుక్కుని యథాశక్తిగా దేవతలకి తర్పణాలు ఇచ్చొస్తామన్నారు. అలాగే అన్నాడు అక్రూరుడు. వెంటనే వీళ్ళిద్దరూ కూడా నీళ్లలోకి వెళ్ళి స్నానం చేసి రెండు చేతులతో అర్ఘ్యమిచ్చి మళ్ళీ రథంలో కూర్చోగానే ఇప్పుడు అక్రూరుడు అన్నాడు, ఉపనయనము కానీ మీరు కూడా దేవతలకి తర్పణాలు ఇచ్చారు, స్నానం చేశారు, నేను ఉపనయనం అయిన వాణ్ణి, మధ్యాహ్న సమయం ఇది, సంధ్యావందనం చేసి వస్తాను, నా సంధ్యావందనం అయ్యేదాకా రథంలో కూర్చోండి అని చెప్పి వాళ్ళని అక్కడే కూర్చోబెట్టి ఈయన నీళ్లలో దిగాడు. బుడుంగ్ బుడుంగ్ అని మురిగాడు. కొంతమందికి నీళ్ళు అంటే భయం, సచ్చిన మొలగరు అదేంటో తెలియదు, కానీ గంగానదిలోకి వచ్చి హరిద్వార్లో మొలగడానికి భయపడటం ఏంటండి? గంగకి భయపడకండి మీరు, ఇళ్లల్లో పాపాలు చేసేవాళ్ళకి భయపడండి, పీనాశితనానికి భయపడండి, ఇతరుల మీద అభాండం వేసినప్పుడు భయపడండి, గంగకి ఎప్పుడు భయపడకండి. గంగ ఒక మాత, ధైర్యంగా దిగాలి. ఈయన ధైర్యవంతుడు గనక ఇలా ముక్కులు చెవులు మూసుకుని బుడుంగ్ 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 అని ఒలిగాడు. ఆ నీళ్లలోకి మొలగగానే నది జలాల మధ్యలో బలరామకృష్ణులు రథం మీద కూర్చుని నవ్వుతూ చెయ్యెత్తి ఆశీర్వదించారు. ఈయనకి మతి అయింది, మళ్ళీ నీటిలోంచి టిక్కున పైకి లేచాడు. లేచి చూస్తే ఎదురుగుండా ఒడ్డు, ఒడ్డు మీద రథం, రథంలో కూర్చున్న బలరామకృష్ణులు కనబడ్డారు. రథం ఒడ్డు మీదే ఉంది, ఒడ్డు మీద ఉన్న రథంలో బలరామకృష్ణులు ఉన్నారు, మరి నీళ్లలో మునిగితే నీటిలో ఎలా కనబడ్డారబ్బా, నీటిలోకి రథం ఎలా వచ్చిందబ్బా అని మళ్ళీ నీళ్లలో మునిగాడు. ఈసారి మళ్ళీ నీళ్లలో మునిగితే నీళ్లలో మళ్ళీ అడుగున రథం కనబడిందిట, నీటి అడుగున. ఈయన కావాలని నీటిలో ఎక్కువసేపు ఉండి మరీ పరిశీలించాడు. పరిశీలిస్తే నది యొక్క నీటి మధ్యలో రథం, రథంలో కూర్చున్న బలరామకృష్ణులు నవ్వుతూ హాయ్ అక్రూర అన్నట్టుగా చూశారు. ఈయనకి మళ్ళీ అనుమానం వచ్చింది, మళ్ళీ నీటిలోంచి పైకి వచ్చాడు, ఒడ్డు మీదకు చూశాడు. ఒడ్డు మీద రథం ఉంది, రథంలో బలరామకృష్ణులు ఉన్నారు. ఈయన తెల్లబోయాడు, ఒడ్డు మీద కనబడుతున్నారు, నీళ్లల్లో కనబడుతున్నారు, నీళ్లల్లో కనబడుతున్నారు, ఒడ్డు మీద కనబడుతున్నారు. వీళ్ళు చాలా గొప్పవాళ్ళు అవ్వచ్చు కాక, కానీ ఏకకాలంలో రెండు చోట్ల ఎలా కనబడతారు? అసలు వీళ్ళ గొప్పతనం ఏమిటో చూద్దామనుకుని మళ్ళీ ఈసారి నీటిలో మునిగాడు. ఈసారి నీటిలో మునిగిన ఆయనకి నీటి అడుగున ఏం కనపడింది? రథం కనబడలేదు, బలరామకృష్ణులు కనబడలేదు, అపూర్వ దృశ్యం కనబడింది. పోషిత బాంధ ఉండు యదు పొంగవుడ జలమందుగాంచే సద్భాషు సహస్రమస్తక విభాసిత రత్న విభూషు భూమి భృద్వేషు కృపాభిలాషు ప్రతివీరచము విజిగీషు నిత్య సంతోషు అరోషు నిర్దళిత దోషు అనేక విశేషు శేషుని. ఈసారి ఆయనకి నదీ జలముల కింద ఆదిశేషుడు కనపడ్డాడు. ఆదిశేషుడు ఎలా ఉన్నాడు? 1000 పడగలు, ఆ 1000 పడగల మీద రకరకాల మణులు ధగ 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 వెలిగిపోతున్నాయి, ఇలా 1000 రత్నములతో కూడిన పడగలతో ఉన్నాడు ఆయన. ఆ పడగల మీద భూమిని భరిస్తున్నాడు, అంటే భూమిని మోస్తున్నాడు. భూమిని మోసేవాడిని మహారాజు అంటారుగా. అందుకే ఆయన వేషం కూడా మహారాజ వేషంలో ఉంది. చక్కగా మాట్లాడతాడు. ఆదిశేషుడు మాట్లాడితే ఎలా ఉంటుందో తెలుసా? కొంతమంది ఉంటారు గుడుంగుడుంగుడుగా మింగేస్తూ మాట్లాడతారు, మింగితే ఏమర్థమవుతుంది? పద్యం పద్యంగా చదవాలి. సద్భాషు సహస్రమస్తక విభాషిత రత్న విభూషణ అంటే అర్థమవుతుంది. కానీ ఆ పడంగా సహస్రమస్తక విభాషిత రత్న విభూషణ అంటే ఏమో అర్థం అవుతుంది మనకి. మాట్లాడడంలో ఒక సొంపు ఉంటుంది. ఎక్కడ ఒక్కొక్కసారి వేగం పెంచాలి, ఎక్కడ తగ్గించాలి, ఎక్కడ మరీ మెల్లగా మాట్లాడాలి, ఇవన్నీ తెలిసి మాట్లాడితే వాడిని సద్భాషుడు అంటారు. ఆదిశేషుడు మాట్లాడితే చంటి పిల్లవాడికి అర్థమవుతుంది. ఒక్కొక్క చోట గంగా ప్రవాహంలా, ఒక్కొక్క చోట బొత్తిగా మందగమనంతో, ఒక్కొక్క చోట మధ్యగతితో, ఇలా రకరకాల విధానములతో మాట్లాడతాడు ఆయన. అంత చక్కగా మాట్లాడి ఆదిశేషుణ్ణి చూచాడు. అంతేనా, ఆయన భూమి బృద్ధి వేషంతో ఉన్నాడు. నెత్తి మీద పడగల మీద గిర్రును తిరుగుతోంది భూమి. అందుకే ఆయన కట్టుకున్న బట్ట కూడా మహారాజు వేషంలో ఉందన్నమాట. కృపాభిలాషు, ఆయన్ను చూస్తే కరుణారసం ఒలికిసలాడుతోంది. అంత కరుణ ఆయన ముఖంలో ఉంది. ఒకసారి ఆలోచించండి, 1000 పడగలు కలిగిన ఒక భయంకర సర్పం కనపడితే ఆ ముఖాన్ని చూసిన వాడికి ముఖంలో ఎక్కడైనా కరుణ కనపడుతుందా, భయం కనపడుతుందా? మనకి పాము చూస్తే అడిలిపోతాం, కానీ ఆయన చూస్తే అడిలిపోవటం లేదట. ఆయన మన మీద ప్రేమను కురిపించటం వల్ల ఆయనను చూస్తే ఆనందమే కలుగుతుందన్నమాట. అలా కరుణారసం పాము చూపించడం కష్టం, ఆయన చూపిస్తున్నాడు. ప్రతివీర చెము విజిగీషు, శత్రువులను ఎప్పుడూ జయించాలనే కోరికతో ఉంటాడు. ఆయన దగ్గర శత్రు జయం తప్ప అపజయం లేదు. మామూలు శత్రువులు కాదు, కామక్రోధాదులను కూడా జయించిన వాడు ఆయన. నిత్య సంతోషు, ఆయనకి సంతోషం తప్ప దుఃఖం ఉండదు. కొంతమంది ఎప్పుడు కష్టాలతో ఏడుస్తూనే ఉంటారు, ఆయన ఎప్పుడు సంతోషం తప్ప దుఃఖం లేకుండా ఉంటాడు. అసలు మనిషికి అన్నిటికంటే గొప్ప సంతోషం కావాలి. సంతోషమే తన స్వర్గం, సంతోషం సగం బలం. సంతోషంగా ఉండాలి. ఏం పోయిందండి, అన్నిటికీ పోయిందో పోయిందో పోయిందంటో ఈ పిచ్చాడిలోపు నువ్వు పోతావు, పోయింది పోయిందని ఎడిస్తూ నువ్వు పోతావు అని గ్రహించు. అందుకే జ్ఞానులు పోయిన దానికి ఏడవరు, పోయిన దానికి వగవబోవక ఏడిస్తూ వస్తున్నట్టండి. నిజంగానే నాకు 2004 సంవత్సరంలో మా పీఠం కొనడానికి ఓ దౌర్భాగ్యుడిని పిలిచాము. నిజానికి పాపం అవతలాయన చాలా మంచివాడు, ఈ మధ్యవర్తి మాట నమ్మాం. దానికి కారణం నేను కాదు, మధ్యలో ఈ పీఠానికి ఉన్న భక్తుడు ఒక ఆయన నమ్మేసి ఎవడో తీసుకొస్తే 50,000 లాక్కొని మళ్ళీ వాడు కనపడలేదు. 50,000 ఎప్పుడు 16 క్రితం, ఇప్పటి వరకు మళ్ళీ దాన్ని పట్టించుకోవాలి. ఇప్పుడు ఎందుకు చెప్తానంటే ఆ మాట, 50,000 ఆ రోజుల్లో అంటే చాలా కష్టం. 50,000 పెడితే బ్రహ్మాండంగా ఒక స్లాబ్ వచ్చేది. అటువంటి రోజుల్లో 50,000 పోతే పక్క వాళ్ళు గుండెలు బాదుకుంటే నీ డబ్బు కాదు పోయింది ఎందుకే అన్నాను. అందుకే నాకు గ్యాస్ ట్రబుల్ లేదు, ఇంతంత మందులు వేసుకోవాల్సిన అవసరం లేకుండా ఉంది. 1 రూపాయి పోయింది అయిపోయింది అంటే నీకేం ఉపయోగం లేదు. నేను ఇలా చెబుతున్నందుకు మీరు బాధపడకండి, బాధపడినా నాకు వచ్చే నష్టం లేదు. ఎందుకో తెలుసా, నేను మీ బాగు కోరిన వాడిని కనుక చెబుతున్నాను. నీకు రావలసింది ఎక్కడున్నా వస్తుంది, పోయిన దానికోసం ఎక్కువ బెంగెట్టుకోకు. కొంత బాధ ఉండదు ఉంటుంది, వెంటనే వదిలి ఇంకా అక్కడి నుంచి పోయింది. 50 ఈలోపు ఏమవుతుంది, హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతాం, అనారోగ్యం వస్తుంది. ఇంకో విచిత్రం చెప్పమంటారా, ఈ 50,000 కోసం ఏడవడం వల్ల 50,000 రూపాయల మందులు నెలలాళ్ళ ఖర్చు అవుతాయి నీకు. నిజంగా హార్ట్ అటాక్ వస్తే రేపు పొద్దున ఆసుపత్రికి వెడితే 1,00,000 ఖర్చు అవుతుంది. కాబట్టి ఏడవ దస్సులు పట్టించుకోకండి. ఇప్పుడు ఆదిశేషుడు ఏం చెబుతున్నాడు, నిత్య సంతోషు, దేనికి ఏడవకండి, సుఖ దుఃఖాలను సమానంగా చూడండి. అస్సలు బాధ ఉండదని నేను అన్నాం, ఎంతో కొంత ఉంటుంది. విడిచిపెట్టే వెంటనే, విడిచిపెట్టకపోతే తుడిచిపెట్టుకుపోబడతావు. అందువల్ల నిత్య సంతోషుణ్ణి అన్నాడు ఆయన. అరోషు, అస్సలు కోపం ఉండదు ఆదిశేషుడికి. నిర్దళిత దోషు, అన్ని దోషాల నుంచి విముక్తి పొందాడు. అనేక విశేషు శేషు నిన్, ఇంకా ఎన్నో విశేషాలు కలిగిన ఆదిశేషుడు కనబడ్డాడు. ఇప్పుడు బలరాముడి బదులు ఏమైపోయింది, బలరాముడు ఆదిశేషుడు అయ్యాడు. ఆయన అలా 3 చుట్టలు తుట్టుకుని ఇడ పడగలు ఎత్తి కనపడ్డాడు నీటిలో. ఇప్పుడు అలా పడగలు ఎప్పి చుట్టలు చుట్టుకున్న ఆదిశేషుడి మధ్యలో ఉన్నారట ఒక ఆయన. ఆయన ఎవరు, నీల వస్త్రం కట్టుకుని సిద్ధ ఉరగాదుల చేత సేవింపబడుతున్న తెల్లని వాడైన ఆదిశేషుని యొక్క పానుపు మధ్యలో ఒక పురుషోత్తముడు కనబడ్డాడు. ఆ భోగి భోగ పర్యంక మధ్యం గుణ వల నొప్పు పచ్చని వలువవాని మేఘమధ్యంబున మెరుగు చందంబున ఉరమున శ్రీదేవి ఒప్పువాని ముసరు తేటులు వెవ్వ ముఖ చతుష్కము కల తనయుడాడి బొడ్డు దమ్మివాణి కదలిన బహుపద క్రమ విశేషంబుల రవము చూపెడిను పురములవాణి జల జగర్భ రుద్ర సనక సనందన సద్విజామర ప్రశస్యమయాన చరితుడైన వాణి సౌందర్య ఖని అయిన వాణి ఒక్క పురుషవర్యుగాంచే ఇప్పుడు ఆదిశేషుడి యొక్క చుట్టల మధ్యలో నల్లని మేఘం వంటి ఆకారం కలిగిన ఒక మహానుభావుడు కనబడ్డాడు. నీలమేఘఛాయ శరీరుడు ఆ పురుషోత్తముడు. ఆయన నడుముకి పసుపు పచ్చని పట్టు వస్త్రం ఉన్నది. మేఘంలో మెరుపు తీగల ఆయన నల్లగా మేఘంలో ఉంటే మేఘంలో మెరుపు తీగయా అన్నట్టుగా వక్షస్థలం మీద శ్రీదేవి లక్ష్మీదేవి ఉన్నది. ఆయన బొడ్డులో నుంచి తెల్లని తామర పువ్వు బయటకు వచ్చింది. ఆయన నాభిలో నుంచి పుండరీకం ఉంది. పుండరీకం అంటే తెల్ల తామర. ఈ తెల్ల తామర పువ్వు 1000 రేకుల తామర పువ్వు. ఈ 1000 రేకుల తామర పువ్వు విచ్చుకుంది. ఈ విచ్చుకున్న తామర పువ్వు మీద ఒక బుజ్జి బాబు పడుకుని ఉన్నాడు. ఆ బాబుగారు ఎర్రగా ఉన్నాడు. ఆయనకి 4 ముఖాలు ఉన్నాయి. ఎవరైనా బ్రహ్మగారు, బ్రహ్మంతటి వాడు ఈ తెల్ల తామర పువ్వులు చిన్న పాప ఇలా 4 ముఖాలతో ఇలా ఇలా కదులుతూ ఆడుకుంటున్నాడు. కాళ్ళు కదులుచుకుంటూ చేతులు కొట్టుకుంటూ టిక్ 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 అని పిల్లలు కొట్టుకుంటున్నట్టుగా ఆడుకుంటున్నాడు. ఇంతలో ఏం జరిగింది, తుమ్మెదలు వచ్చాయి అక్కడికి. వైకుంఠంలో ఉండే తుమ్మెదలు. ఈ తుమ్మెదలకి తామర పువ్వు కనబడగానే దాని మీద వాలి అందులో ఉన్న తేనె తాగడం ఇష్టం. ఈ తుమ్మెదలు తెల్ల తామర పువ్వులోకి వాలేవు. కానీ తీరా తెల్ల తామర పువ్వు మీద వాలబోతుంటే ఆ తామర పువ్వులు ఎవరున్నారు, మళ్ళీ దుద్దు మీద పడుకుని బ్రహ్మ కనబడ్డాడు. బ్రహ్మ అడ్డం వచ్చాడు. అవేమనుకున్నాయి, బ్రహ్మను చూశాయి. బ్రహ్మగారి ముఖాలు 4, ఆ 4 ముఖాలు కూడా ఎర్రగా ఉన్నాయి. బ్రహ్మగారు చిన్నపిల్లవాడు కనుక నోరు తెరిచి అంటున్నాడు. ఆ నోట్లోంచి లాలాజలం బయటకు వస్తుంది. పాప ఈ తుమ్మెదలు అనుకున్నాయి, ఇక్కడ తెల్ల తామర పువ్వు మీద వాళ్దామంటే ఈ తెల్ల తామర పువ్వులో 4 ఎర్ర తామర పువ్వులు ఉన్నాయి, ఆ తామర పువ్వులు వికసించాయి, అందులోంచి తేనె గారిపోతుంది అనుకున్నాయి. నిజానికి తామర పువ్వుల బ్రహ్మగారి ముఖాలు అంటే ఒక్కొక్క ముఖం ఒక్కొక్క పద్మంలో ఉంది. ఆయన లాలాజలమే తేనె అనుకున్నాయి ఈ తుమ్మెదలు. అందుకని బ్రహ్మ నోట్లో దూరిపోయి ఆ లాలాజలం తాగబోయాయి. అప్పుడు బ్రహ్మగారు, వసే తుమ్మెదల్లారా, మీకు పుణ్యం ఉంటుంది, ఇవి నా ముఖములు నా నోళ్ళు, అంతేకాని తేనె ఊరుతున్న తామర పువ్వులు కాదు అని ఆ తుమ్మెదల్ని తోలుకుంటున్నట్ట. అలాంటి బొడ్డుని చూశారు వాళ్ళు. అంటే ఏమిటనమాట, చిన్న పిల్లవాడుగా బ్రహ్మదేవుడు 4 ముఖములతో తెల్ల తామర పువ్వులు ఆడుకుంటూ ఉంటే ఆ తెల్ల తామర పువ్వు మీద వాలడానికి వచ్చినటువంటి తుమ్మెదలు నోట్లో ప్రవేశిస్తూ ఉంటే నోట్లో ప్రవేశిస్తున్న తుమ్మెదలను ఆయన తోలుకుంటూ ఉంటే ఆ తోలుకుంటున్న తుమ్మెదలతో కూడినటువంటి తామర పువ్వుని బొడ్డులో ధరించిన వాడు. ఎంత ముక్క, ఒక్క ముక్కలో చెప్పాడు ఆయన ఇంత ఇంత సారాంశాన్ని. ఇప్పుడు మళ్ళీ చదువుతాను పద్యపదం వినండి. ముసరు తేటులు వెవ్వ ముఖ చతుష్కము కల తనయుడాడెడి బొడ్డు దమ్మి వాణి అన్నారు. ఇక్కడి నుంచి ఇంకా విజృంభించారు కవిగారు. శ్రీమన్నారాయణుడికి 1000 పాదాలు ఉన్నాయి, 1000 పాదాలకి గజ్జలు ఉన్నాయి, నూపురాలు ఉన్నాయి, ఆ నూపురములకు మువ్వలు ఉన్నాయి. ఇప్పుడు నారాయణుడు ఇటు పడుకున్నవాడు ఇటు కాస్త ఒత్తిగిల్లాడు, ఇటు నుంచి ఇటు కదిలాడు అనమాట. నిద్దట్లో చూసారు కొంతమంది ఇటు నుంచి ఇటు ఒత్తిగిల్లుతారు, మధ్యలో అక్కడ ఎవడన ఉంటే పిడిలు తంతారు అలాగా. ఇటు నుంచి ఇటులో ఒత్తిగిల్లగానే ఈ కాళ్ళన్నిటికీ గజ్జలు ఉన్నాయి కదా, ఈ గజ్జలన్నీ ఇటు ఒక్కసారి తిరిగాయి. తిరిగి గణగణగణగణగణ శబ్దం చేశాయి. కదలిన అంటే ఆయన కదిలాడు. బహుపదక్రమ విశేషంబుల రవము చూపెడి నూపురముల వాణి. ఇన్ని కాళ్ళు కదిలి, కాళ్ళకున్న గజ్జలు కదిలి, గజ్జలకున్న శబ్దం అంతా గణగణగణగమన్నది. ఆ గణగణ శబ్దం ఓంకారంలో ఉంది, ఝంకారం ఓంకారంలో ఉంది. అలా నూపురములు శబ్దం చేస్తున్నాయి. బ్రహ్మ, రుద్రుడు, సనకుడు, సనందనుడు, సనత్కుమారుడు, సనత్సుజాతుడు ఇటువంటి మహానుభావులు ఆయన చుట్టూ చేరి ఆయనని ప్రశంసిస్తున్నారు. ఆయన అందాల రాశి మామూలు అందం కాదు, ఈ ప్రపంచములో ఉన్న సౌందర్యమంతా ఒక ముద్ద చేసి ఆ ముద్దను ఆయన దగ్గర గెంటితే ఆ ముద్ద ఆయన కాలి గోటికి సరిపోవట్లేదు. ఎందుకని? ఆయనది అలౌకిక సౌందర్యం, మహాసౌందర్యం. ఆ సౌందర్యం ముందు ఏ సౌందర్యం అనడంలా, అంతటి అందాల రాశి. పురుషోత్తముడు అటువంటి పురుషవర్యుణ్ణి చూచాడు. అది మరియును చారు లక్షణ లక్షిత నఖ పాద గొల్ఫజాను జంఘోరు కఠినాభిమధ్యోదరుండును సాదరుండును కంఠసూత్ర కటి సూత్రహారకే యూర కటక కంకణ మకర కొండల కిరీటాది విభూషితుండును కంబుకందరుండును పాలనాసాదర వదన కర్ణుండును నీల నేరదవర్ణుండును ప్రహ్లాద నారద సునంద నంద ప్రముఖ సంభావితుండును శ్రీ పుష్టి తుష్టి కీర్తి కాంతిలోజ్య విద్యా విద్యాది మాయాశక్తి సేవితుండును నయ్యొప్పున పురుషోత్త ముని భక్తి సంభ్రమంబు లగ్గలంబులుగా దిగ్గన కరంబులు ముకుళించి ఇట్లని నుతించే. ఇంకా పరమాత్ముడు ఎలా ఉన్నాడు? సకల సౌందర్య రాశి శుభలక్షణములతో ఉన్నాడు. కాలు గోరు ఎలా ఉండాలి, ముక్కు ఎలా ఉండాలి, అలాగే ఉన్నాయి. తీర్చిదిద్దినట్టున్నాయి అవయవాలు. చెవులకు కుండలాలు ఉన్నాయి, శిరస్సును కిరీటాలు ఉన్నాయి, చేతులకి కంకణాలు ఉన్నాయి, నడుమునకు వడ్డాణం ఉన్నది, కాలికి గజ్జలున్నాయి, పసుపచ్చని బట్ట ఉన్నది. ఆ పురుషోత్తముణ్ణి ప్రహ్లాదుడు, నారదుడు, సునందుడు, నందుడు మొదలైన వాళ్ళంతా చేరి స్తోత్రం చేస్తున్నారు. వారి స్తోత్రాలు అందుకుంటున్నాడు ఆయన. పక్కన శ్రీ పుష్టి తుష్టి కీర్తి కాంతి ఇలా ఊర్జ విద్య అవిద్య అనే 9 మాయాశక్తులు సేవిస్తున్నాయి. ఈ శక్తుల చేత సేవింపబడుతున్నవాడు మహాత్ముడు, పురుషోత్తముడు, సర్వవ్యాపకుడు, అనంతుడు. అటువంటి మహాత్ముడిని చూడగానే అక్రూరుడు, ఇదంతా నీటి అడుగున జరుగుతోంది యమునా నది జల మధ్యంలో. ఆ మధ్యంలోనే ఉండి అడుగును ములిగి పరమాత్మని భక్తితో స్తోత్రం చేశాడు. పరమభక్తితో ఆవేశపూరితుడై ఆనందంతో స్తోత్రం చేశాడు. అటువంటి దివ్యమంగళ విగ్రహాన్ని చూచాక దివ్యానందం కలిగి స్తోత్రం చేయక ఏం చేస్తాడు? తను తాను మరిచిపోయి అలాగే ఆ జలప్రవాహంలో కదలకుండా ఉండి ఆ రూపాన్ని చూస్తూ ధ్యానం చేశాడు, ప్రార్థన చేశాడు. భక్తితో ఈ ప్రార్థన విన్నవాడికి ఇక పునర్జన్మ ఉండదు. శ్రీమాని నీమాన చోరా శుభాకార వీరా జగద్ధేతు హేతు ప్రకార సమస్తంబు నస్తంగతం వై మహాలోల కల్లోల మాలాకులాభీల పాధో నిధింగోలగా బాలకేళి గతిందేలి నారాయణాఖ్యం బటుఖ్యాతి శోభిల్లు నీనాభికంజంబులో లోకపుంజంబులం బన్ను విన్నాణి అయిమన్న ఆ బొమ్మ ఉత్పన్నుడయ్యంగదా పావక ఆకాశ వాతావని వారి అహంకార మాయా మహామానసాదుల్ హృషీకాదులున్ లోకముల్ లోక బీజంబులున్ నిత్య సందోహమైని మహాదేహమందుల్ లసింతున్ వసింతున్ నసింతున్ జడత్వంబులేకాత్మయ్యొప్పు నీయొప్పిదందల్ల నోచల్ల చల్లన్ విచారింపదారెంత వారెంత వారైన మాయాదులున్ మాయతో గూడి క్రీడించు లోకానుసంధాత యాధాత నిర్ణేతయే నీ కళారాశికిల్ కొందరంభోజగర్భాత్ములజ్జాత్మలందున్న అనేకాదిభూతంబులందున్న శేషాది దైవంబులందున్ సదా సాక్షివయ్యుండుదంచున్ త్రయీ పద్ధతి కొందరింద్రాది దేవాభిధానంబులన్ నిక్కమొక్కండవంచున్ మరిం పంచరాత్రానుసాదంబుగా తన్మయత్వంబుతో నల్వురై చెల్వు వాటింతువంచున్ మరిన్ నీవు నారాయణాఖ్యుండవంచున్ శివాఖ్యుండవంచున్ మరిన్ వెక్కు మార్గంబులన్ నిన్ను నగ్గింతు రెగ్గేమి ఏరుల్ పయోరాశినే రాసులై కూడు క్రీడన్ ఘటాంతర్గత ఆకాశముల్ తద్ఘటాంతంబులం దేకమౌరేకలోకావధిన్ వేకనే పోకలంబోక ఏకాకి వయ్యుండు దీశా కృశానుండు నెమ్మోము సోముండు భానుండు కన్నుల్ దిశల్ కర్ణముల్ భూమి పాదంబులంభో నిధుల్ కుట్టి శల్యంబులద్రుల్ లతాసాలముల్ రోమముల్ గాలి ప్రాణంబు బాహుల్ సురేంద్రుల్ ఘనంబుల్ కచంబుల్ నభోవీధి నాకంబు రేలుం బగళ్ళుం నిమేషంబులంభోజ గర్భుండు గర్భంబు వర్షంబు వీర్యంబుగా మండితో దుంబరానోకహానేక శాఖ ఫలాపూరితానంత జంతు ప్రకాండం గర్భులీలను ప్రసిద్ధోదర ఆశిస్త జంతు ప్రకారంబుగా నిండియుండున్ మహారూప నీ రూపముల్ వెగ్గలం బుగ్గడెంపంలయాంబోధిలో మీనుమేనన్ విరోధిన్ నిరోధించి సాధించి మున్వేదకుల్ వేదరాశిం ప్రసాదింపవే కైటభ శ్రీమధున్ జక్రివై మొత్తవే ఎత్తవే మందరాగంబు రాగంబుతో కోర్మలీలా పరిష్పందివై పందివై మేది నిన్మీది కింద్రోచి దోషాచరుంగుంజింబుతుంగ్రంబవే దండివై దండివై నృసింహుండవై దండివై రోచినిల్దూచి ఆచంపవే పెంపవే మేను బారుండవై పెంపవే మేను బ్రహ్మాండమున్ నిండ బారుండవై రాజవై రాజబింబాస్యకై దుర్మదారిన్ విదారింపవే నంపవే క్రూరులన్ వాసుదేవాది రూపంబులను శుద్ధ బుద్ధుండవై వైరిదారాంతరంగంబులున్నంతరంగంబులుంగా కరంగింపవే పెంపు దీపింపవే కల్కిమూర్తిం ప్రవర్తించు నిన్నెన్న నేనెవ్వడం నన్ను మాయా విపన్నున్ విషణ్ణున్ ప్రపన్నున్ ప్రసన్నుండవై ఖిన్నతం వాపి మన్నింపవే పన్నగాధీశతల్ప కృపాకల్ప వందారు కల్ప నమస్తే 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 నమః. శ్రీ లక్ష్మీ వల్లభ, నీ దయ వల్ల నీ కరుణ వల్ల కల్పవృక్షంలా మమ్మల్ని అందరినీ కాపాడుతూ ఉంటాం. కల్పవృక్షమైనా కొన్ని కోరికలే తీర్చి అన్ని కోరికలు తీర్చదేమో కానీ నీవు మాత్రం దయాస్వరూపుడవు గనక భక్తులు కోరినంత మాత్రం చేత నీ సన్నిధినే ప్రసాదిస్తావు. అటువంటి నీకు నమస్కారం. నీ ఆకారం శుభాకారం ఈ జగత్తంతా దేనివల్ల పుడుతున్నదో ఆ పుట్టడానికి మూల కారణమైన హేతువునకు కూడా హేతువును, అటువంటి నీకు నమస్కారం. ఈ చరాచర జగత్తంతా ప్రపంచ ప్రళయకాలంలో నాశనమైపోతుంది, అప్పుడు మాత్రం నీవు నాశనం కాకుండా మమ్మల్ని కాపాడుతూ ఉంటావు. నీది ఒకటి రెండు కాదు, అనేక రూపాలున్నాయి. తెలియనటువంటి వాడు కొందరు ఇంద్రుడు అన్నాడు, కొందరు చంద్రుడు అన్నారు, కొందరు శివుడని పూజించారు, కొందరు బ్రహ్మ అన్నారు, కొందరు విష్ణువు అన్నారు, కొందరు అమ్మవారు అన్నారు. ఎవరు ఏ రూపముతో ప్రార్థించినా ఆ రూపాలన్నీ నీవే గనక ఎవరికి నమస్కరించినా ఆ నమస్కారములు నీకే చేరుతాయి. సర్వదేవ నమస్కార కేశవం ప్రతి గచ్చతి. ఏ దేవుడికి చేసిన నమస్కారమైనా అది తిరిగి విష్ణువునే చెందుతుంది. అందువల్ల మార్గములు వేరు, లక్ష్యం మాత్రం ఒకటే. అందరము చివరికి నిన్నే చెందుతాం. కొందరు పాంచరాత్రంతో, కొందరు వైఖానసంతో, కొందరు స్మార్తముతో, కొందరు ద్వైతంతో, కొందరు అద్వైతంతో నిన్ను పూజిస్తారు. యజ్ఞేమి తప్పేముంది అందులో? నదులన్నీ ప్రవహిస్తాయి, చివరికి అవన్నీ సముద్రంలో కడతాయి. గంగానది అయినా, యమునానది అయినా, కృష్ణవేణి అయినా, గోదావరి అయినా, చివరికి నదులన్నీ సముద్రంలోనే కలిసినట్టుగా ఉపాసకులంతా చివరికి నీలోనే చేరుతారు. నీకు అనేక రూపాలున్నాయి. నీవు ప్రజలను అనుగ్రహించడానికి ఎప్పుడైనా విశ్వరూపం ధరిస్తే అప్పుడు భూమి నీకు పాదం. అంభోనిధి అంటే సముద్రాలు నీ కుక్షి, ఆకాశం నీ శిరస్సు, అగ్నిహోత్రుడు నీ ముఖం, దిక్కులు నీ చెవులు, వర్షం నీకు వీర్యం. ఈ మొత్తం భూమి మీద ఉన్న చెట్లు తీగలు అవి నీ వెండ్రుకలు, లతాసాలముల్ రోమముల్, ఇవన్నీ నీ వెండ్రుకలు. గాలి ప్రాణం నీ బాహువులు, దేవేంద్రాదులు. ఘనంబుల్ కచంబుల్, మొత్తం ఆకాశంలో ఉన్న మేఘములే నీ జుట్టుముడి. ఇలా ప్రపంచమంతా నీ రూపం, నీ విరాట్ రూపం విచిత్రమైనది, ఆశ్చర్యకరమైనది. ఇంతటి వ్యాపించి ఉన్న నీ రూపమును చూడగలిగిన వాళ్ళు అదృష్టవంతులు నీవు. నా పూర్వజన్మ సుకృతం వల్లనో లేక నీ కరుణ వల్లనో నాకు ఈ విశ్వరూపాన్ని దర్శనం చేయించావు. ఇవాళ నందకుమారుడిగా ఉన్నావు, మరి కాసేపట్లో ఈ రూపంతో ఉంటావు, మరి ఇంకొకసారి ఏ రూపంతో ఉంటావో తెలియదు. అనేక రూపాలతో ఉంటావు, బహురూపములతో ఉండి చివరికి ఏ రూపం లేనివాడివి. సాకారుడివి, నిరాకారుడివి, నిర్గుణుడివి, సగుణుడివి, నాశనం లేనివాడివి, అవ్యయుడివి. ఒక వ్యక్తిని చూడగానే ఇది మొదలు, ఇది నడుము, ఇది అంతమని తెలుస్తుంది. కానీ నీకో ఏది ఆదియో, ఏది మధ్యో, ఏది అంతమో తెలియదు, అంతటా వ్యాపించి ఉంటావు. అటువంటి ఆది మధ్యాంతరహితుడైన నీకు నమస్కారం. ఒకప్పుడు మత్స్యావతారం ఎత్తి సామకాసురుణ్ణి సంహరించి వేదములు విధాతకిచ్చావు. కూర్మావతారతో మందర పర్వతం పైకెత్తావు, మందరాగము అంటే మందర అగము, మందరమనే పర్వతం రాగముతో ప్రేమతో పైకెత్తావు. ఆ తర్వాత పందివయ్యావు, భూమిని పైకెత్తావు, నరసింహుడి అయ్యావు, హిరణ్యకశిపుణ్ణి చీల్చి చెండాడావు, ప్రహ్లాదుని కాపాడావు, వామనుడి అయ్యావు, మూడడుగులు యాచించి బలిచక్రవర్తిని భంజించావు, ఇంద్రుడికి స్వరాజ్యం ఇచ్చావు, పరశురాముడి అయ్యావు, 3 ఏళ్ళు 21 పర్యాయాలు దుష్టులైన మహారాజుల తలకాయలు నరికవతలు పారేశావు, రాముడి అయ్యావు, ఈతడే గొప్ప రాజు అని నిరూపించావు. ఇప్పుడు కృష్ణుడి అయ్యావు, మరికొంతకాలంలో కల్కిమూర్తిగా ప్రవర్తించబోతున్నావు, హయగ్రీవుడి అయ్యావు, బుద్ధుడి అయ్యావు, దయాగుణ గణోదారుడి అయ్యావు. ఇలా ఎన్నెన్నో అవతారాలు ఎత్తిన నిన్ను నేను ఏమాత్రం గుర్తించగలను? నేనెంత, నా జ్ఞానం ఎంత? నీ విరాట్ స్వరూపాన్ని వర్ణించలేను, నీ గుణాలని నీ రూపాలని వర్ణించలేను. మాయ నన్ను పట్టుకుంది, మాయ చేత ఆవరింపబడి కష్టాల్లో ఉన్నవాడిగా భావిస్తూ నన్ను నేనే కొంగ తీసుకుంటున్నాను. విషణ్ణ మనస్కుండయ్యాను, నాకు దిక్కు తోచట్లేదు. ఈ భయంకరమైన విశాలమైన సౌందర్యముతో కూడిన అంతటా నిండి ఉన్న నీ రూపం నాకు అర్థం కావటం లేదు. నా కళ్ళు బయర్లు గమ్ముతున్నాయి, నీ రూపం చూడడానికి 2 కళ్ళు సరిపోవడం లేదు. అప్పటికే నువ్వు దివ్య దృష్టి ఇచ్చావు, దివ్య దృష్టితో కూడా నిన్ను పూర్తిగా చూడలేకపోతున్నాను. ప్రభు నన్ను అనుగ్రహించు, నేను నీ పాదసేవకుణ్ణి. దయాసముద్రుడవైన నీవు భక్తితో నిన్ను స్తోత్రం చేస్తున్న నన్ను కాపాడు. తే నీకు నమః, నమస్కారం. నమః తే నమస్తే అవుతుందన్నమాట. నమః తే అన్నప్పుడు నమః నమస్కారం, తే అంటే నీ కొరకు, ఈ నమస్కారం నీ కొరకు, నీ కొరకు, నీ కొరకు నమస్కరిస్తున్నాను అనగానే ఆ రూపం చిరునవ్వు నవ్వుతూ ఆశీర్వదించింది. అప్పుడు ఆయన ఏమన్నాడు, ఇదంతా నీట్లోనే దొరుకుతుందన్నారుగా. కలలము బోలెడి పుత్రమిత్రవనితాగారాది సంయోగముల్ జలవాంఛారతి ఎండమావులకు ఆసల్ చిక్కు చందంబున తల్లతున్ సత్యములంచు మూఢుడ వృధా తత్వజ్ఞుడన్ నాకు నీ విలసత్పాదయుగంబు చూపి కరుణన్ వీక్షింపు లక్ష్మీపతి. కృష్ణ వాసుదేవ పరంధామ, ఈ సంసారం, భార్య భర్త పిల్లలు ఇల్లు వీటితో కూడిన ఈ సంసారం కలల వంటిది. నిద్రపోతున్నప్పుడు కలలు వస్తాయి, ఆ కలలు నిజమవుతాయా? నిద్రలో ఒక్కొక్కడో ఒక్కొక్క రకంగా భావిస్తాం. ఈ సృష్టిలో ఇలా ఎప్పటికప్పుడు అందుకే కాబట్టి కొంతమంది నిద్రపోతున్న వాళ్ళు వాళ్ళలో వాళ్ళు ఆనందిస్తుంటారు. అప్పుడప్పుడు చూడండి, ఇలా జారబడి నిద్రపోతూ ఉంటారు, ఇలా ఆనందపడిపోయి నవ్వుకుంటారు. నాకు అర్థం కాలేదు, ఏంటంటే నిద్రపోయి నవ్వుకుంటాడని. ఆ నవ్వుకున్నానికి ఏ వెంకటరాజన్నో లేకపోతే ఇంకోటి వెనకతలు పడి నిద్రపోతున్నప్పుడు అప్పుడప్పుడు కాస్త కళ్ళలో ఏ ఓరోసు వచ్చి ఉండొచ్చు. ఎంతసేపు నిర్మలైన ఓరోసు అనుకున్నాడు ఆయన పాపం. ఈ ఓరోసంతో కానీ పరవశత్వచ్చు, తీరా పరవశత్వం పోయేసరికి ఎదురుకుండా మళ్ళీ పక్కన ఆవిడే. ఈ సృష్టి రహస్యాలు. ఒక ఆవిడ ఉంది ఇందులో, ఆవిడకి కళ వచ్చింది. ఆ కళ్ళలో ఆపాదమస్తకం బంగారం రంగుతో మెరిసిపోయినట్టు కళ వచ్చిందిట. అబ్బా నా రంగు, నా రంగు అనుకుంది. ఇంతలో పక్కవాళ్ళు ఏమిటమ్మా పురాణ మధ్యలో నిద్రపోతున్నాను, ఫోటో ఇచ్చాడు. లేవగానే ఉలిక్కిపడి లేవగానే చూసుకుంటే మళ్ళీ సింగరేణి బంగారమే. ఈ సృష్టి రహస్యాలు ఎక్కడికి పోవు. కళలో వచ్చినవి నిజమా? ఇదంతా ఎవరంటున్నారు? అక్రూరుల వారు అంటున్నారు. కళలో వచ్చినటువంటివి ఎలా అయితే శాశ్వతంగా నిజమవో, ఈ పెళ్ళం బిడ్డలు ఇళ్ళు ఇవన్నీ నిజమనుకుంటాడు ఈ పిచ్చాడు. ఇది కూడా కళే. ఆ కళ కొంచెం చిన్న కళ, ఇది కొంచెం పెద్ద కళ. ఏంటి, రాత్రి నిద్రపోయినప్పుడు అరగంటో గంటో కళ వస్తుంది. ఈ కళ 50 ఏళ్ళు 60 ఏళ్ళు 70 ఏళ్ళు 80 ఏళ్ళు మొత్తం మీద 100 ఏళ్ళకైనా ఈ కళ చెదిరిపోతుంది. అందుకే చూడండి, నేను మా ఆయన కలిసి ఉంటాం అనుకున్నానండి, ఇద్దరం కలిసి పెడదాం అనుకున్నామండి, అది ఆయన ఇప్పుడు గోడ మీద పటమండి అంటారు. కళ్ళా కరిగిపోయాడండి అంటారు. ఇప్పుడు ఆ మగుడు కళ, లేదా భార్య గారి ముందు వెళ్ళిపోతే భార్య గారు పోవడం వల్ల భర్త గారికి భార్య కళ. ఎంత గెంచుకున్నా భార్య మళ్ళీ ఆ రూపంతో వస్తుందో మీకు రాదు. ఈ తాత్కాలికమైన కలల వంటి సంసారం శాశ్వతమనుకుని ఇదే సుఖమనుకుని ఇందులో పడి నేను నిరంతరం నిన్ను పూజించడం అని నీ కథలు వినడం అని ఎన్నిసార్లు తీర్థయాత్రలకు తీసుకెళ్దాం అనుకున్నా పద్మాకర్ గారి మాటలు వినడం మానేసి పిల్లలని జల్లలని కొంపని గోడని ఇంట్లో పడుంటున్నాను. అజ్ఞానిని నన్ను క్షమించు, నీ పవిత్రమైన పాదపద్మములు నాకు చూపించు, నన్ను కరుణించు, నాకీ సంసార బంధాలు లేకుండా చేసి శాశ్వత కైవల్యం ప్రసాదించాలడే. ఇప్పుడు ఆ పద్యం మొత్తం విడివిడిగా చదువుతాను, మీకు అర్థమైపోతుంది. కలలంబోలెడి పుత్ర మిత్ర వనిత ఆగారాది, అగారం అంటే ఇల్లు అనమాట, సంయోగముల్ అంటే ఈ కలయిక, తలతున్ సత్యములంచు మూఢుడ, ఇవన్నీ సత్యం అనుకుంటున్నాను మూర్ఖుడు నేను. పైగా దానికి ఉదాహరణ చెప్పాడు, జలవాంఛారతి ఎండమావులకు నాసలు చిక్కు చందంబునంతలతున్ సత్యములంచు మూఢుడ. ఎడారిలో ఒకడు వెళ్ళాట, ఎడారిలో వాడికి దాహం వేసింది, ఎంతలో అక్కడ ఎండమావి కనపడింది. చూసారు, ఎండ పొడబడితే నీళ్లల్లా కనబడతాయి, వాటిని ఏమంటాం ఎండమావులు, సంస్కృతంలో మరీచికలు. అవి వీచికలు కావు, నిజానికి అవి నదులు కావు, కానీ నీళ్లల్లా కనపడతాయి. నీళ్లు అనుకుని వెంట పెడతాడు, చివరికి నీళ్లు కనిపించక స్పృహ తప్పి చచ్చిపోతాడు. ఎండమావులు నీళ్లు ఉంటాయా? అలాగే ఎండమావి లాంటి సంసారంలో సుఖం లేకపోయినా సుఖం ఉందనుకుంటాడు వీడు, సత్యం అనుకుంటాడు. నేను అలాగే అనుకుంటున్నాను. మూఢుడా నేను, మూర్ఖుణ్ణి, వృథాతత్వజ్ఞుడను. ఎందుకు నా చదువు? రోజు పారాయణ చేస్తాను, మళ్ళీ 5 నిమిషాల్లో సంసారంలో తేడా వస్తే ఏడుస్తాను, పెళ్ళమంటాను, బిడ్డ అంటాను, మట్టి గడ్డ అంటాను, ఈ లోపు నేను మట్టి గడ్డలో కలిసిపోతాను. ఆయన ఇతరులకు చెప్పలా, తనకు తానే చెప్పుకున్నాడు. ఆయన అక్కడ చూడండి, మీరు మూర్ఖులని చెప్పలేదు. ఆయన తలతున్ సత్యములంచు మూఢుడ వృథాతత్వజ్ఞుడను. ఎందుకు నా పనికి మాలడు వేదాంత విజ్ఞానం ఇతరులకు చెప్పడానిక? నా కొద్దిక నీ విలస పాదయుగంబు చూపి కరుణన్ వీక్షింపు లక్ష్మీపతి, నీ పాదపద్మములను నాకు చూపించు, ఆ పాదాల మీదనున్న వెలుతురుతో ఈ సంసారం అనే చీకట్లోంచి బయటపడతాను, నన్ను అనుగ్రహించు తండ్రి అని ప్రార్థించాడు. ఎంత ప్రార్థించిన ఆయన ఎంత గొప్పవాడు, తర్వాత ఏం చేశాడో తెలిస్తే ఆశ్చర్యపోతారు. సత్యభామ తండ్రి సత్రాజిత్తు, సత్రాజిత్తు సత్యభామని శతధన్వుడు అనేవాడికి ఇచ్చి పెళ్లి చేస్తానన్నట్టు చిన్నప్పుడు. ఈలోపు కృష్ణుడు పెళ్లి చేసుకున్నాడుగా, ఆ ఘట్టం అంతా కొంత ఎంతో కొంత మీరు విన్నారు. ఈ అక్రూరుడును కృతవర్మ ఇద్దరు వెళ్ళి ఒక రోజున శతధన్వుడి దగ్గరికి, ఏమయ్యా సత్రాజిత్తు ఒకప్పుడు సత్యభామని ఇచ్చి పెళ్లి చేస్తానన్నాడు, శమంతకమణి ఇస్తానన్నాడు, మధ్యలో కృష్ణుడికి ఇచ్చి పెళ్లి చేశాడు, పిల్లపోతే పోయింది, భామామణి పోయినా కనీసం మణిని అడిగి తీసుకో అన్నారు. దాంతో వీడు రెచ్చిపోయి సత్రాజిత్తును రాత్రికి రాత్రి చంపేసి మణి ఎత్తుకుపోయాడు. చూసారా? ఎందుకు చెప్తున్నానంటే ఎంత భగవంతుని విశ్వరూపం చూసినా కొంచెం మాయ మళ్ళీ పట్టుకుంది ఆయన కూడా. అందుకే ఆయన ముందే చెప్పాడు, బాబోయ్ నన్ను ఈ సంసారంలో బాధేద్ది అన్నాడు. ఆ మాయలోంచి బయటపడడానికి ఏం చేయాలి? మళ్ళీ హరినామ కీర్తనం. హరి ఏ రూపంలో ఉంటాడు మీకు ఎదురుకుండా? గురువు రూపంలో ఉంటాడు. గురువు ఎవరు? గురురు బ్రహ్మ, గురురు విష్ణు, గురురు దేవో మహేశ్వర, గురు సాక్షాత్ బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. కాబట్టి గురు ధ్యానం చేస్తే ఆ పాపం నుంచి బయటకు వస్తారు. ఇప్పుడు ఇలా ఈయన స్తోత్రం చేయగానే అంతటి అక్రూరుడు కూడా ఒక్కసారి నీటిలో ఉన్న మొత్తం రూపం మాయమైపోయింది. ఇప్పుడు నీటిలోంచి బయటకు వచ్చాడు ఆయన. నీటి నుంచి బయటకు వచ్చి శ్రీకృష్ణుడున్న రథం మీద కూర్చున్నాడు. భాగవతంలో ఎంతసేపు పూర్వ భాగం మీద కానీ ఉత్తర భాగం వెళ్ళలేకపోతున్నారు కదా మీరు, కృష్ణలీలలు, మహా అయితే రుక్మిణీ కళ్యాణం, కానీ ద్వారకానగర నిర్మాణం, రుక్మిణీ కళ్యాణం, శ్రీకృష్ణుడు చివరిదాకా చేసిన లీలలు, అవతార సమాప్తి, ఇవి పూర్తిగా వినే భాగ్యం మీకు కలిగించాలని నాకు అనిపించిందండి. అవి ఎక్కడ వినాలో తెలుసు, ఎక్కడ వినాలి చెప్పండి, మీరు చేయొద్దండి. అప్పే హరితో చెప్పండి, కరెక్ట్. ఎందుకని ద్వారకానగర నిర్మాణం అయిన ఎక్కడి నుంచి కదా మిగతా కథ. కాబట్టి తక్కిన కథలు వినాలంటే ద్వారకలో వినాలి. ద్వారకానగరంలో ఏది కాలయవ నుండి చంపడం, ద్వారకానగర నిర్మాణం, అక్కడికి మొత్తం యాదవుల్ని తీసుకెళ్ళి మకాం పెట్టడం, రుక్మిణీ కళ్యాణం, సత్యభామ వంటి 18 ఇది అష్ట మహిషుల యొక్క పెళ్ళి, 16,000 మంది రాజకన్యలతో వివాహం, తర్వాత కుచేలోపాఖ్యానం, మృగ చరిత్ర, ఇవన్నీ అయ్యాక చిట్ట చివర శ్రీకృష్ణుడు అవతారం సమాప్తం చేయటం, ఇది ఒక్క ద్వారకలోనే వినాలి. ఎక్కువ అన్ని చోట్ల వినొచ్చు, అక్కడ వింటే ఎక్కువ ఫలితం. ఇప్పుడు నీటిలోంచి బయటకు వచ్చి రథంలో కూర్చుని రథం తోలబోతూ ఉంటే కృష్ణుడు కొంటివాడు ఏమన్నాడు, ఏమయ్యా పక్కనే కదా నీళ్లున్నాయి, పక్కన నీళ్లుంటే అందులో మునిగి బుడుంగుని మునిగి స్నానం చేసి రావడానికి ఎంతసేపు పట్టింది, ఏమిటి నీళ్లలో కొట్టుకుపోయావేమో అనుకున్నాను, నీళ్లలో మునిగి ఎప్పటికీ రావు, 45 మినిట్స్ అందులో ఉండిపోతావా, నీకు ఏమన్నా జలస్తంభన విద్య వచ్చిందా, జల్లముళ్ళు చేరువనున్నవి తలపోయగ నీవు పోయి తడవై ఎన్నది, జల్లముళ్ళ నభమున్న ధరణింగలుగని చోద్యములు నీకు కానుబడెనే. నీళ్లు పక్కనున్నాయి, నువ్వు వెళ్ళి చాలాసేపు అయ్యింది, ఈ నదీ జలాల్లో ఆకాశంలో కానీ నేల మీద కానీ ఎక్కడ ఎప్పుడు కనిపించని వింతలు ఏమైనా కనబడ్డాయా అని అడిగితే, అంటే నా రూపం చూసావని అడగచ్చుగా, అలా డైరెక్ట్ అవలా, నీకేమైనా వింతలు విశేషాలు కనబడ్డాయా అని అడిగాడు. అని అడిగితే నీలో అనలేని చోద్యాలు ఎక్కడుంటాయి కృష్ణ, నీలో లేని వింతలు విశేషాలు ప్రపంచంలో ఎక్కడూ ఉండవు, నీటిలో నువ్వే, ఆకాశంలో నువ్వే, నేల మీద నువ్వే, అంతా నువ్వే అన్నాడు. అంతేగాని నీ రూపం చూపించావు, నేను నిన్ను చూశాను మళ్ళీ అడుగుతానే అనకుండా అంతా నువ్వేలే అన్నట్ట. ఈయన ఏం చూసామని అడిగాడు, అంతా నువ్వే అన్నాడు ఆయన. ఇద్దరు ఏమి బయటపడకుండా రథం తోలుకుంటూ బృందావనం నుంచి మధుర వెళ్ళిపోయారు. వీళ్ళు మధురా నగరానికి వెళ్ళే సమయానికే పిల్లలు వచ్చి పడ్డారు అక్కడికి, వాళ్ళు ముందే వచ్చారట, ఇంచుమించుగా 2 అయిపోతుంది అప్పటికి. అక్కడ రథం ఆపి పిల్లల్ని చూడగానే కృష్ణుడు రథం ఆపు అనగానే ఆపాడు అక్రూరుడు, ఈ రథం ఇక్కడ ఆపి మేము దిగుతాం, మా పిల్లలతో నడిచి వస్తాం అనగానే, కృష్ణ నాకు చిన్న కోరిక ఉంది, నీ మహిమ గురించి ఎప్పుడో కొంచెం విన్నాను, ఇప్పుడు నాకు కొంతవరకు తెలిసింది, పూర్తిగా తెలిసిందండి, అలా పూర్తిగా పరమాత్మ గురించి ఎవరికి తెలియదు, నీ గురించి కొంతవరకు గ్రహించాను, అందుకని నాకు నీ మీద పరమభక్తి ఏర్పడింది, ఒక్కసారి మా ఇంటికి రా, నీ పాదాలు మా ఇంట్లో పెట్టు, నీ పాదధూళి మా ఇంట్లో పెడితే మా ఇల్లు పవిత్రమవుతుందనగానే ఎంత విశ్వరూపం చూపించిన పరమాత్మ, ఇప్పుడు కుదరదు, కంసుణ్ణి చంపిన తర్వాత కానీ ఎవరింటికి వెళ్ళకూడదని నిర్ణయించుకున్నాను, ఎప్పుడో ఒకప్పుడు నా వీలు పెడుతుందా, ప్రస్తుతానికి మాత్రం మారు మాట్లాడకుండా రథం తోలుకుంటూ పో అన్నాడు ఆయన. ఇంకా ఆయన ఎక్కువ మాట్లాడాల, భగవంతుడు వద్దంటే ఇంక మారు అడగకూడదు కదా, అందుకని మారు మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. రథం తోలుకుంటూ కృష్ణుడు అక్కడ దియబెట్టేసి కంసుని దగ్గరికి వెళ్ళి, కంస నీవు చెప్పినట్టే కృష్ణుడు బలరాముడు ఇక్కడికి నాతో పాటు వచ్చారు, యాదవులంతా వచ్చారు, తర్వాత నీ ఇష్టం అని చెప్పవలసింది చెప్పి వెళ్ళిపోయాడు. ఇప్పుడు పెద్దవాళ్ళు నందాదులంతా బృందావనం నుంచి వచ్చినటువంటి పెద్దలంతా బళ్ళ మీద మధురా నగరంలో ప్రవేశించారు, పిల్లలు మాత్రం కృష్ణుడితో కలిసి కాలినడకలు వెళ్ళారు. ఎవరి బ్యాచి వాళ్ళది కదా, యువకుల బ్యాచ్ యువకులది, ముసలి వాళ్ళ బ్యాచ్ ముసలాళ్ళది, మళ్ళీ వీటిలో రకరకాలు, సర్వీసులో ఉన్న వాళ్ళ బ్యాచ్, ఇన్ సర్వీసులో లేని వాళ్ళది, రిటైర్డ్ బ్యాచ్. రిటైర్డ్ వాళ్ళు ఎంతసేపు ఏమనుకుంటారంటే, మన పెన్షన్ అంతా ఏమన్నా పెన్షన్ పెరిగిందా, టీఏ ఉందా, మీరు వెళ్ళి బ్యాంకులో మేము బతుకున్నట్టుగా ఆధార్ కార్డు ఇచ్చారా, ఇవేమో రిటైర్ అయిన వాళ్ళు కబుర్లు. సర్వీసులో ఉన్నవాడు ఏమంటాడనమాట, సర్వీసులో మళ్ళీ ఏమన్నా ఏడాది పెంచుతారా, ఎప్పుడు రిటైర్ అయిపోదామని చూస్తే దిక్కుమాల గవర్నమెంట్ ఇంకో ఏడాది పెంచుతోందిట, ఇలా రకరకాలుగా అనుకుంటారు. అందులో కొంతమంది మాత్రం జిడ్డుల్లో ఎన్నాళ్ళైనా ఉద్యోగం చేద్దాం అనుకుంటారండి, వాళ్ళు 70 పెంచితే బాగుండు సర్వీస్ అనుకుంటారు వాళ్ళు. ఇంకా మధ్యలో ఉద్యోగం వదిలేసి నాబోటివాడు అనుకుంటాడనమాట, అమ్మా దిక్కుమాలను ఉద్యోగం వదిలేసాను రా బాబు, ఇక యాత్రలు చేసుకుంటున్నాం అని నాబోటాడు అనుకుంటాడు. ఇక మా కశ్యప్ గారి బ్యాచ్ అయితే గురువుగారు ఏం యజ్ఞం చెబుతారు, యజ్ఞంలో ఎలా ద్రవ్యం వెయ్యాలి అని వారు అనుకుంటారు. ఇలా ఎవరి బ్యాచ్లు వాళ్ళవి. ఇప్పుడు ఈ పిల్లల బ్యాచ్ కనుక వీళ్ళంతా కబుర్లు చెప్పుకుంటూ కృష్ణుడితో కలిసి, కృష్ణ ఈ సిటీలో ఏ స్ట్రీట్లోకి వెడితే ఏ స్ట్రీట్లో నుంచి బయటకు వస్తామో తెలియట్లేదు, కన్ఫ్యూషను, కాబట్టి నువ్వే దగ్గరుండి నగరం అంతా చూపించు అనగా ఆయన దారి చూపిస్తూ ఉండగా నగరం తిరగడం మొదలెట్టారట. నగరాల్లో ఎలా ఉంటుందంటేనండి, అమెరికా వాళ్ళు కొత్తలో అక్కడ అంతా ఒక రకంగా ఉంటారు తెల్లాళ్ళంతా, వాళ్ళు 100 చూస్తే కానీ తెలియదు నాకు, చాలాసార్లు అనుమానం అనమాట, ఎవడు చూసినా వాడే ఇది వరకు ఇమ్మిగ్రేషన్ వేసిన వాడు వీడేమో అనిపిస్తాడు వాడు, ఎందుకంటే అదే రంగు, అదే మొహం, అదే చెక్క కొంప, అంతా చెక్క కొంపల్లోనే ఉంటారు. ఎంత చక్కగా కనపడతాయి, లోపల కడితే చెక్కలు, గట్టిగా అగ్గిపెట్టికిస్తే చిక్కులున్ను. అలాగా కన్ఫ్యూషన్ లేకుండా కృష్ణుడి దగ్గరుండి నగరం అంతా తిప్పాడు. ఆకాశం అంత ఎత్తు భవనాలు, 7 అంతస్తులు 70 అంతస్తులు 14 అంతస్తుల భవనాలు, విశాలమైన వీధులు. ఆ వీధుల్లో అటు ఇటు తిరుగుతూ అలంకరించుకున్నటువంటి నాగర స్త్రీలు, నాగర పురుషులు. నాగరికుడు అంటాం కానీ నిజానికి నగరంలో ఉన్నవాడే నాగరకుడు అనాలి, నాగరకుడు నాగరికుడు కాదు. నాగరకుడు అనే శబ్దమునకు ఇవాళ మన కల్చర్ అనడానికి వాడుతున్నాం కానీ నగరమునందుండువాడు నాగరకుడు. అలాంటి వాళ్ళని చూశారు. ఆ వీధులు తిరుగుతూ ఉంటే ఆడవాళ్ళంతా పరుగు పరుగు నీళ్ళల్లో ఉన్నవాళ్ళంతా కృష్ణుడు వచ్చారని తెలుసుకుని చూడడానికి వచ్చారు. ఏం పరిగెత్తుకు వచ్చారండి బాబు ఇళ్లలోంచి? ఒక ఆవిడ స్నానం చేస్తోంది, స్నానం మధ్యలో పరిగెత్తుకొస్తుంటే మొగుడు పూర్తిగా స్నానం చేయమంటే స్నానం చేసేలోపు కృష్ణుడు వెళ్ళిపోతాడు మన ఇంటి ముందు నుంచి అని ఇంట్లోంచి వచ్చేసింది. ఈ విధంగా నీళ్ళు ఆడియు ఆడకయు, వస్త్రంబులు ధరించియు ధరింపకయు, సిగపూలు తురిమియు తురుముకయు, బిడ్డలకు పాలు పోసియు పోయకయు. ఓ రాశి పారేశారు పాతన గారు. కృష్ణుడు చూడడానికి వచ్చేవాళ్ళు అన్ని పనులు విడిచిపెట్టి వచ్చారట, అంటే స్నానం చేసి చెయ్యక మధ్యలో వచ్చారు. ఒకవిడ బట్టలు కట్టుకుంటూనే మధ్యలో వచ్చేసింది, మరొకళ్ళు కర్ర పుచ్చుకుని భార్యాభర్తలు ఇద్దరు వస్తున్నారు. ఇంతలో కోతులు మీదకు వస్తున్నాయి. నీ మొహం తగలయ్య, కొంచెం జాగ్రత్త, కవరు రామ 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 అనుకుంటున్నాడు ఈయన. ఎందుకంటే కోతులు ఎత్తుకుపోతాయి, ఎప్పుడు రావణ వస్తామని చెప్పారో కోతులు వస్తున్నారు రామ రామ. మాయదారి దృశ్యాలు. ఇలా కబుర్లు చెప్పుకుంటున్న వాళ్ళు, పిల్లలకు పాలు పోసి పొయ్యక, పువ్వులు తుడుముకుని తురుముకోక, అన్ని రకాలుగా హడావిడిగా సంభ్రమంతో వచ్చారు వీధుల్లోకి. వచ్చి కృష్ణుని చూచారు, పులకించిపోయారు. నందుని తపస్సుకి ఫలితమేతడు సుగుణాల రాశి, గోపికాస్త్రీల హృదయాల్లో ఉండే పంట, దేవతలందరూ కోరుకునే మహాత్ముడు, యోగులు నిరంతరం తపస్సు చేస్తూ హృదయంలో నిలబెట్టుకునేది ఈయన్ని, లక్ష్మీ వల్లభుడు మనల్ని చూడ్డానికి వచ్చాడు, రెండు చూద్దాం అని చూచి పులకించిపోయి, ఈ దిక్కుమాలిన మధురానగరంలో ఉన్నాం కానీ బృందావనంలో ఉంటే కృష్ణుడిని రోజూ చూచేవాళ్ళం కదా, అయ్యయ్యో కృష్ణుడు ఇక్కడ ఉండిపోతే బాగుండు, కృష్ణుడికి ఇక్కడ సిటిజన్షిప్ ఇచ్చేస్తే బాగుండు, ఈయనకి ముందు గ్రీన్ కార్డు కాదు డైరెక్ట్ సిటిజన్షిప్ ఇచ్చేస్తే ఈయన రోజూ చూడొచ్చని పొంగిపోయారు వాళ్ళు. కృష్ణుడు ఏ ఇంటి ముందుకు వస్తే ఆ ఇంట్లో వాళ్ళ ముఖం వెలిగిపోయేదిట, మా ఇంటికి వచ్చాడు కృష్ణుడిని. తీరా కృష్ణుడు ఆ ఇల్లు దాటి వెళ్ళిపోగానే మా ఆడిపోయిన బల్బు, మధ్యాహ్నం పూట కరెంటు పోతు చూసారు అప్పుడు మన రూముల్లో, అప్పుడు కరెంటు పోయినప్పుడు ఏసీ పోయినప్పుడు మీ మొహాలు ఎలా వాడిపోతాయో అలా వాడిపోతున్నాయిట. ఈ విధంగా అందరినీ ఆనంద పెడుతూ వెడుతున్నాడు ఆయన. కొంచెం దూరం వెళ్ళగానే ఒక చాకలివాడు అక్కడికి వచ్చాడు, ఒక రజకుడు. ఆయన వీపు మీద పెద్ద బట్టల మూట ఉంది, ఆ బట్టలన్నీ చక్కని పట్టు వస్త్రాలు ఇస్త్రీ చేసి కౌన్సిల్కి ఇస్తున్నాడు. కౌన్సిల్ యొక్క హెడ్ రజక్ ఆయన. ఆయనతో పాటు ఒక 100 మంది అసిస్టెంట్లు ఉన్నారు. ఆయన బట్టలు తిరిగి కౌన్సిల్ దగ్గర ఉండడం వల్ల కౌన్సిల్ యొక్క లక్షణాలు కొన్ని వచ్చాయి ఈయనకి. తెగ తాగేసి మైకంలో ఉన్నాడు పైగా. సాయంత్రం ఇంటికి పోతూ ఆ మైకంలో ఎర్రబడిన కళ్ళతో ఉన్నటువంటి ఆ బట్టల మూటతో ఉన్న ఆయన్ని చూచి కృష్ణుడి దగ్గరికి వెళ్ళి చిరునవ్వుతో, మేము కంసమహారాజు గారికి మేనల్లుళ్ళం, కట్టుకోవడానికి మా దగ్గర మంచి బట్టలు లేవు, మేము పల్లెటూళ్ళలో ఎక్కడో బృందావనంలో ఉన్నాం కదా అడవిలో, ఏవో ముతక బట్టలు కట్టుకున్నాం, ముతక బట్టలు బదుగా కాస్త మెతక బట్టలు ఉన్నాయి నీ మూటలో, ఆ మెత్తని బట్టలు మాకు ఇవ్వకూడదా, మేము కట్టుకుంటాం, రాజుగారికి అల్లుళ్ళం, నీకు శుభం కలుగుతుంది అని ఎంతో వినయంగా రజకాన్వయాగ్రణి అన్నాడు. ఏకంగా రజక మహారాజా అన్నాడు. నిజానికి కృష్ణుడు అడిగితే ఎవరైనా ఇవ్వాలి. వాడు పూర్వజన్మలో శూర్పణఖ ముగుడు. ఆ రోజున శూర్పణఖతో కలిసి కపట వేషం రజక వేషం వేసి రాముడిని సీతని వేరు చేసిన దుర్మార్గుడు వాడు. కొన్ని వంశాలను పాడు చేయడానికి ఇలాంటి రాక్షసులు పుట్టి వాళ్ళ వంశానికి కళంకం తెచ్చి పెడతారు, కానీ నిజానికి వాళ్ళు ఎవరు తప్పు కాదు, ఈ దుర్మార్గులు తప్పది అని చాలాసార్లు నేను పురాణంలో చెప్తాను, మళ్ళీ అదే చెబుతున్నాను. నిజానికి వీళ్ళు నిజమైన రజకులు కాదు, ఆ వంశంలో పుట్టిన ఒక రాక్షసుడు అనమాట. దోష వాడి పేరు కరాళ శతకంఠుడు అని పేరు అన్నమాట. ఆ దుర్మార్గుడు అవడం వల్లే ఎర్రబడిన కళ్ళతో ఏమన్నాడు రాక్షసుడు కాబట్టి, ఏమిరా మా కంసమహారాజు గారి బట్టలు మీకు ఇవ్వాలా, మీరు కట్టుకుంటారా, బాగా పెరుగులు నేతులు తాగి కొవ్వెక్కి రాజుగారి బట్టలు అడుగుతారట్రా, ఇస్త్రీ బట్టలు కట్టుకుంటారట్రా, నేను ఈ ముఠా మేస్త్రిని, మీ వీపు మీద ఇస్త్రీ చేస్తాను జాగ్రత్త అన్నాడు. నీ ప్రాణం తీస్తానగానే శ్రీకృష్ణుడు చెయ్యలాగా కరాటే దెబ్బ కింద తయారు చేసి మెడ మీద దెబ్బ కొట్టాడు. చెయ్యిలా చాచి ఆ చేత్తో మెడ మీద కొట్టగానే మెడ తెగి కింద పడిపోయింది. అదన్నమాట కరాటే దెబ్బ. కరాగ్రతలం అంటే కరాటే, కరాగ్రం కరాగ్రం అదే జపానీ భాషలో కరాటా. అసలు కృష్ణుడు కరాటే ఫైటింగ్ కనిపెట్టినవాడు, మనకి పేటెంట్ హక్కులు లేక ఇలా ఏడుస్తున్నాం, అన్నీ మనవి వాళ్ళు ఎత్తుకుపోతున్నారు. అరకు ఆవకాయకు కూడా పేటెంట్ హక్కు వాడవట, ఆవకాయ మంది వేపల్లలకి పేటెంట్ హక్కు ఇంగ్లాండర్ లాగేశాడు. మనకు కొంచెం బుర్రలు తక్కువ ఈ విషయంలో, మనం పేటెంట్ హక్కులు లాక్కోవాలి, లేకపోతే కొంతకాలానికి అసలు పేరెంట్స్ మనమైనా పేటెంట్ హక్కులు మనకు పోయి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నాయి. ఈ విధంగా వాడిని చంపగానే వాడితో పాటు ఉన్న అసిస్టెంట్లు పారిపోయారు, మూటల కింద పారేశారు. ఆ మూటల్లోంచి మంచి బట్టలు తీసుకుని కృష్ణుడును బలరాముడు ధరించారు. తక్కిన పిల్లలందరికీ మంచి బట్టలు ఇచ్చారు, ఎవరికి కావలసిన నగ్గులు వాళ్ళు కట్టుకున్నారు. ఒకళ్ళేమో కాషాయ వస్త్రం ధరించారు, కనీసం సన్యాసిలాగైనా నటిద్దామని. కొంతమంది పసుపచ్చ బట్టలు, కొందరు తెల్ల బట్టలు, కొందరు ఎర్ర బట్టలు, అందరూ వాళ్ళ వాళ్ళ రంగులన్నీ ధరించారు. బలరాముడు నీలం అంటే ఇష్టం కనుక నీలాంబరధారి అయ్యాడు. ఇలా బట్టలు ధరించి కొంచెం ముందుకెళ్ళగానే అక్కడ ఒక చేనేత పనివాడు ఉన్నాడు. ఆ నేత పనివాడు చూచి ఆనందించి బలరామ కృష్ణ రెండని వాళ్ళకి బట్టలు చక్కగా ఎలా కుచ్చిళ్ళు పెట్టాలో పెట్టి ఈ నూలు కెండెలు ఇంకా నడుముకు కావలసిన బెల్ట్లు ఇచ్చి అలంకరించాడు. అప్పుడు కృష్ణుడు, మాకు అలంకారం చేసావోయ్, నీకు నీ వంశానికి శుభం కలుగ్గాక నీకు సారూప్యం ఇస్తున్నాను అన్నాడు. అంటే ఏమిటి, తన రూపం ఇచ్చేసాట. ఆ రోజు నుంచి అచ్చం వాడు కృష్ణుడు ఎలా ఉంటే అలా ఉండేవాట. ఒక నేత పనివాడిని తన రూపం ఇచ్చి అనుగ్రహించాడు ఆయన. కాబట్టి ఎప్పుడైనా సరే పరమాత్మునికి మనం ఎంత ఇస్తే ఆయన కొండంత ఇస్తాడు. ఇక్కడ నుంచి వీళ్ళు అలా అలంకారం చేసుకుని ఇంకొంచెం ముందుకెళ్ళారు. అన్నీ బాగున్నాయి, అంటే చీర బాగుంది, కట్టుకున్న చీర. చీర అంటే బట్టన్సుమ, సంస్కృతంలో చీరహ అంటే వస్త్రం అని అర్థం. వస్త్రాలు బాగున్నాయి, కుచ్చిళ్ళు బాగున్నాయి, దానికి తోడు ముచ్చటగా ఏ వస్తువు ఎక్కడ నడుముకి ఎలా బిగించాలో అలా బెల్టులు లాంటివి బిగించారు, అంతా బాగానే ఉంది. కానీ మెడలో దండ లేకపోవటం లోటు, అది కూడా కొరత తీరింది. ఆ పక్కనే సుధాముడు అని ఒక మాలాకారుడు ఉన్నాడు. ఈ మాలలు కట్టేవాడు చూచాడు కృష్ణుణ్ణి బలరాముణ్ణి, రెండు 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 నా దగ్గరకని తన షాపులోకి తీసుకుపోయి కూర్చోబెట్టి, మీ మెడలో దండ లేకపోతే నేను చూడలేకపోతున్నాను కృష్ణ అని తులసి మల్లె పువ్వులు మొదలైనవన్నీ కలిపి కుట్టిన అందమైనటువంటి పూలమాల కృష్ణుడి మెడలో బలరాముడి మెడలో వేయగానే అప్పుడు వాళ్ళు వనమాలి అయ్యారు. వనమాల విరాజిత విశాలవక్షుడయ్యాడు కృష్ణుడు. కృష్ణుడు సంతోషించి, వైకుంఠంలో ఉన్నప్పుడు వైజయంతిమాల, ఇప్పుడు వనమాల వేయించేవయ్యా నువ్వు, ఏం కావాలో కోరుకో అన్నాడు. ఆయన ఏం కోరుకున్నాడో తెలుసా, నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యమును నితాంతాపారభూత దయయును తాపసమందార నాకు దయచేయగదే. నీ పాదపద్మాలని నేను నిత్యం సేవించాలి, నీ పాదసేవని ప్రసాదించు. నీ పాదములు నర్చించి భక్తులు ఉన్నారుగా, ఈ భక్తులతో స్నేహం ప్రసాదించు. ఎప్పుడు భక్తులతో స్నేహం చాలా గొప్పది. ఎందుకని, మీరంతా ఎక్కడెక్కడి నుంచో వస్తారు, ఒక గదిలో ఉంటారు, ఒకరితో ఒకరు పరిచయం పెంచుకుని భక్తితో భగవన్నామం చేస్తారు. అందుకనే ఒక రూములో నలుగురు ఐదుగురు ఎందుకు పెట్టాలి శాస్త్రం అంటే, సత్సాంగత్యం కోసం. ఇండివిజువల్గా రూముల్లో ఉండడం ధర్మం కాదట, ఇలాంటి చోటకు వచ్చినప్పుడు కనీసం నలుగురు ఒక రూములో ఉండాలట. నలుగురు కలిసి ప్రేమగా మాట్లాడుకోవాలి. ఒకళ్ళు వైజాగు నుంచి వచ్చారు, ఒకళ్ళేమో ఇంకో జిగ్జాగు నుంచి వచ్చారు. ఈ ఇద్దరు ఇక్కడ కలుస్తారు. కలిసిన తర్వాత ఇద్దరు ఐకమత్యంతో ఉండాలి కదా, ఎందుకంటే వీళ్ళు ఒకసారి వాళ్ళోసారి తింటారు, వీళ్ళోసారి వాళ్ళోసారి స్నానానికి వెళ్ళాలి. అప్పుడు రూముల్లో కొట్టుకోకుండా, తాళాలు వేసుకుపోయేవి అని తిట్టుకోకుండా కలిసి ఉండాలి. ఇలా మొత్తం మీద సత్సాంగత్యం చెయ్యాలి. నీ పాదభక్తులతో సేవ వల్ల తరిస్తాం. ఇక తర్వాత కరుణ కావాలి. ఎప్పుడూ ఇతరులను ప్రేమించే తత్వం ప్రసాదించు. ఓ తాపసమందార, తపస్సు చేసిన ఋషులకు కల్పవృక్షంలా కోరిన కోరికలు తీర్చే కృష్ణ ఇది నాకు దయచేయనగానే ఆయన ప్రసాదించాడు. ఇక్కడి నుంచి ఇంకొంచెం ముందుకెళ్ళారు. ఈసారి ఇంకొంచెం ముందుకెళ్ళగానే అక్కడేం జరిగింది, ఒక ఆవిడ గూని ఆవిడ వంగిపోయిన వీపుతో నడుము వంగిపోయి నడుస్తుంది. గూని మనిషి ఆవిడకి మూడు వంకర్లు, చేతులు నడుము కాళ్ళు మూడు వంకర్లే, అందుకే ఆవిడకి త్రివక్ర అని పేరు. ఆవిడ పగలు చూస్తే ఇక రాత్రి కల్లోకి వస్తుంది కనుక ఎవరూ చూడరు. ఇంత వంకరగా జుగుప్సగా ఉన్న ఆవిడకి ఒక గొప్ప విద్య ఉందండి. ఏమిటో తెలుసా, గంధం అరగదీయాలంటే ఇక ఆవిడే అరగదీయాలి. అందరూ గంధం అరగదీస్తూ ఉంటారు కానీ, పురాణం వినేసిపోతారు, టిఫిన్లు తినిపోతారు, కానీ గంధం అరగదీయాలంటే అది మూడు వంకరలు కలిగిన వాళ్ళ వల్లే బాగా అవుతుందని శాస్త్రం. త్రివక్ర కుబ్జ, ఈ కుబ్జ పెర్ఫ్యూమ్స్ ఫ్యాక్టరీ పెట్టింది అక్కడ. ఆవిడ ఫ్యాక్టరీ అంటే పెర్ఫ్యూమ్స్ ఫ్యాక్టరీ, సుగంధ ద్రవ్యములు తయారు చేయి ఫ్యాక్టరీ. అవన్నీ కిట్టు పుచ్చుకుని చెలికెత్తులతో వస్తుంది ఆవిడ. ఆవిడ వెనకాతల అసిస్టెంట్లు ఉన్నారు, ఈవిడ దగ్గర ఒక బాక్స్ ఉంది, ఆ డబ్బా తీసిందా ఘుమ 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 అనమాట. ఒక్కొక్క శిష్యుడు గురువుగారి మీద అభిమానంతో అప్పుడప్పుడు పట్టుకొచ్చిస్తాడు చూడండి గంధం, కిషోర్ కొట్టుకున్నావా గంధం లాంటి వాసన వస్తుంది అనమాట. ఇలాంటి గంధముల డబ్బా పుచ్చుకొస్తుంది కుబ్జ. కృష్ణుడు ఆవిడ దగ్గరికి వెళ్ళాడు, వంగిపోయి తలెత్తకుండా నడుస్తున్న ఆవిడ కర్రపోటు వేసుకుంటూ వస్తున్న ఆవిడ దగ్గరికి వెళ్ళి ఏమన్నాడు, సుందరి అన్నాడు. ఆవిడ ఒళ్ళు మండిపోయింది. ఎప్పుడైనా సరే అసహ్యంగా ఉన్నవాడు సుందరి అంటే ఎలాగండి, నల్లగా బొగ్గులో ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి బంగారమా అన్నామా, బొళ్ళు మండిపోతుంది, బొగ్గ మీద పోటు ఒడుస్తుంది, పొడవపోయినా బయటికి వెళ్ళి తిట్టుకుంటుంది అవునా. అలాగే ఆవిడ కూడా కస్సున తలెత్తి చూసింది. నిజంగా ఆవిడ ఎంతో అదృష్టవంతురాలు గనక ఎవడ్రా ఇలా అన్నాడు వాడు సంగతి చూద్దామని తలెత్తగానే ఎదురుగుండా కృష్ణుడు కనబడ్డాడు. ఆ కృష్ణుడు రూపం చూడడంతో అంతా మర్చిపోయింది ఆవిడ, ఆశ్చర్యపోయింది. నిజంగా కృష్ణుడు కాకుండా ఇంకోటి ఎవడన్నా సుందరి అని ఉంటే ఈవిడ మందర పర్వతంతో వాడిని ఎత్తి మీద కొట్టి మందర గారు వాడి అంతు చూసేది, కానీ అన్నవాడు కృష్ణుడు అయిపోయాడు. అందుకని కృష్ణుడు చూడడంతో అలా పరవశించిపోయి కరిగిపోయి, కానీ కృష్ణుడు సుందరి అని తిప్పాడు కదా అందుకని కొంచెం లోపల అలిగి ఇలా అంది, చక్కని వాడవదు చక్కని వాడవదు సరసంబుల నంపకు ఎల్లవారికి చక్కదనంబు లెక్కడివి చారు శరీర త్రివక్ర ఎండ్రు నేనెక్కము కంసుదాసిని వినిర్మల లేపన విద్యదాన నన్మిక్కిలి రాజు మెచ్చు తగమీరు విలేపనముల్ ధరింపరే. కృష్ణ నువ్వు చక్కని వాడివి అందగాడివి ఇలా సరసాలతో బాధ పెడతావా, మూడు వంకర్లతో అసహ్యంగా గూనితో ఉన్న నా దగ్గరకు వచ్చి సుందరి అని వేళకోళమడతావా, అంతలా బాధ పెట్టకు నన్ను. ఓ అందగాడ, నేను నిజంగా చక్కని దాన్ని కాదు, నువ్వు మాత్రం చక్కని వాడివి. నన్ను త్రివక్ర అంటారు, చూసావుగా మూడు వంకరలు, గూనితో ఉండడం వల్ల కుబ్జ అంటారు. సైరంధ్రీ జాతి స్త్రీని, నాకు లేపనములు తీయడం బాగా వచ్చు, ఎంత చెమటగంపుగాడైనా నేను అరగదీసి తయారు చేసిన గంధం కొంచెం ఒంటికి పూసుకుంటే ఘుం 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 అంటాడు వాడు. దాంతో స్త్రీలంతా వాడు వెంటబడతారు. ఈ మధ్యన అడ్వర్టైజ్మెంట్ ఉందే, కృష్ణుని కొడతారు గ్యాస్సా సెంటా, ఆ అడ్వర్టైజ్మెంట్ ఆవిడది అసలు అసలు ఒరిజినల్ అడ్వర్టైజ్మెంట్ ఆవిడది పాపం, వీళ్ళంతా కాపీ కొట్టారు. నా దగ్గర ఉన్న సుగంధ ద్రవ్యములు పూసినట్టయితే ఎవరైనా సరే ఆహాహాహా పరవశించిపోతారు. అందుకే కంసుడు నన్ను దాసీగా పెట్టుకుని నా చేత గంధాలు తీయించుకుని ఆ గంధాలు ఒంటికి పూసుకుంటాడు, లేకపోతే ఏడాదికోసారి స్నానం చేసే దరిద్రుడు మహాను ఎవడొస్తాడు. ఆ గంధాలు ఇప్పుడు మేము పట్టికెడుతున్న సుగంధ ద్రవ్యములన్నీ కంసుని కోసం పట్టికెడుతున్నాను, కానీ వాడికి ఇవ్వను, నిన్ను చూచాక వాడికి ఇస్తానా, రాజును చూసిన కళ్ళతో మొగుడిని చూస్తే మొత్తం పుత్తిన సామెత్తుంది. అలా ఈ గంధము నీకు ఇస్తాను నీవు ధరించు అని దగ్గరికి పిలిచి ఈ గంధం ఒళ్ళంతా పూసింది. ఎంత అదృష్టవంతురాలండి ఆవిడ, గంధం అరగదీసింది, ఆ గంధం తానే పూసింది. అప్పుడు కృష్ణుడు చందన్న చర్చిత నీల కళేబర పీతవసన వనమాలి, ఒళ్ళంతా చందనము చర్చిత పుయ్యబడిన నేల నల్లని కళేబరం కలిగిన వాడు, శరీరం కలిగిన వాడు అయ్యాడు. ఆయన ఒళ్ళంతా గంధం పూయటం వల్ల గంధం పూత పూయబడిన నీలమేఘ ఛాయ శరీరుడు, ఎంతో పూర్వమే పట్టు వస్త్రం అది కూడా పీత పసుపచ్చని వస్త్రం కట్టుకున్నాడు, వనమాల మెళ్ళలో ఉంది, సంతోషించాడు ఆయన. గంధం ఇస్తే ఏమొస్తుందని చెప్పాము, పుణ్యం పాపం పోవాలి, పాపం వల్ల ఈ దరిద్రపు రూపం వచ్చింది. పాపము పోయి పుణ్యం వస్తే ఆవిడకి నిజంగానే సౌందర్యం రావాలి. పైగా కృష్ణుడు సుందరి అన్నాడు కదా, వేళాకోళానికైనా ఆయన సుందరి అన్నాడంటే ఆవిడ సుందరి అయి తీరవలసిందే. అందుకని ఆవిడ దగ్గరకు వచ్చి తన రెండు కాళ్ళ వేళ్లతో ఆవిడ రెండు కాళ్ళ వేళ్ళు బొటన వేళ్ళు నొక్కిపట్టి గడ్డం కింద చేయిపెట్టి ఇలా ఒక్కసారి ఎత్తాడు, కొట్టాడు. కొట్టడంతో ఆవిడ వీపు సాప్ అయిపోయింది, స్ట్రైట్ అయిపోయింది, వంకర్లు పోయాయి, టింకర్లు పోయాయి, పంకజముఖి అయిపోయింది. ఇప్పుడు ఆవిడ పరమసుందరి అయిపోయింది, మళ్ళీ మామూలు సౌందర్యం కాదు, ఇంద్రుడి భార్య శచీదేవి కంటే అంతగత్త అయిపోయింది. సైరంధ్రిన్ విభవ విజిత శక్కర పురంధ్రిన్, చక్రపురంధ్రి అంటే ఇంద్రుడి భార్య శచి. ఆవిడ సౌందర్యం, ఆవిడ అందం, ఆవిడ యొక్క సంపద ఇంద్రుడి భార్య దగ్గర కూడా లేవన్నారు. అంత అందగత్యం చేశాడు ఆయన. ఇంత గంధం పూయించుకున్నాడు, అందం ఇచ్చాడు. గంధం గంధం పూయుమా, అందం అందం గైకొనుమా అన్నట్టు అయిపోయింది ఆవిడ. ఇప్పుడు ఈ పక్కనున్న వాళ్ళు అంతా ఉంటారు కదా, ఆడవాళ్ళు చెలికెత్తులు టపటపటప తప్పట్లు కొడుతున్నారు. ఏమిటే స్ట్రైట్ అయిపోయానని అంటే, స్ట్రైట్ ఏమిటే నీ ముఖం చూస్తే ఎవడైనా ఫెయిట్ అయిపోతాడు అనగానే నాకు అంత అందమా అనుకున్నది ఆవిడ. ఆ తర్వాత తన అందాన్ని తానే చూసుకుంది, మూర్చిపోయింది. ఇప్పుడు ఆవిడ తన అందం ఎలా చూసుకుంది? అక్కడ అద్దాలు లేవు కదా, కానీ అద్దం ఉందిట. ఎవరు? కృష్ణుడి బొగ్గలు. కృష్ణుడి బొగ్గలు చెక్కిళ్ళు అద్దాల్లో ఉన్నాయిట. అసలు కొంతమంది బొగ్గలు ఉంటాయండి నా బొగ్గల్లాగా, అసలు ఈ బొగ్గల్లో మీ మొహాలు కనబడతాయి. కొంతమంది మొహాలు ఎప్పుడు దిక్మాల గడ్డాలతో ఉంటాయి. కానీ ఆ ముఖం చెక్కిళ్ళు అద్దంలో ఉండడం వల్ల ఆ అద్దం లాంటి చెక్కిళ్ళలో తన ముఖం చూసుకుని మూర్చిపోయింది ఆవిడ తన సౌందర్యానికి తానే. ఏంటో కృష్ణుడు, మనకు కూడా అలాంటి అందం ఇస్తే ఎంతో బాగుండే. కృష్ణుడి వంటి సౌందర్యం మగాళ్ళకి, రుక్మిణీ సౌందర్యం ఆడవాళ్ళకి ఇస్తేనా ఈ జగత్ అంతా ఎంతో బాగుపడి. మీరు బాగా భాగవతం వింటలేదు, ఇంకా బాగా వింటే మీకు అందరికీ కూడా సౌందర్యం వస్తుంది. అంటే ఇప్పుడు అందగత్తులు కాదని కాదు, మీరు నిజంగా సౌందర్యం కలిగిన వాళ్ళే కానీ మరింత సౌందర్యం ఇస్తాడనమాట ఆయన. ఇప్పుడు తన రూపాన్ని చూచి మురిసిపోయి కృష్ణ మా ఇంటికి వచ్చిన ఆతిథ్యం స్వీకరించంటే వీళ్ళందరి ఇళ్ళకి ఇప్పట్లో వెళ్ళడం కుదరదు, తర్వాత వస్తానులే అని ఆవిడ ఆశీర్వదించి అక్కడి నుంచి ఇంకొంచెం ముందుకెళ్ళాడు. ఈ కంసుడి యొక్క విల్లు పడక్కను విరిచేశాడు. ఆ రాత్రికి నిద్రపోయాడు. మర్నాడు ఉదయం కంసుడి యొక్క రంగస్థలానికి వెళ్ళాడు. ఆ రంగస్థలంలోకి వెళ్తుంటే కోలయాపీడం అనే ఏనుగుని మావటివాడు వదిలితే ముందు ఆ ఏనుగుని చంపాడు. ముందు కోలయాపీడం అనే ఏనుగుని దంతాలు గరగొట్టి చంపాడు. ఇప్పుడు ఆ ఏనుగు చావగానే కంసుడు సింహాసనం మీద కూర్చుని ఆ రంగస్థలంలో ఉన్న మల్లుల్ని, వాళ్ళ సంగతి చూడండి, పిల్లల సంగతి చూడండి, మల్లులు రానగానే చాణూరుడు ముష్టికుడు వచ్చారు. కృష్ణుడితో కాసేపు యుద్ధం చేశారు. కృష్ణుడు ముందు చాణూరుని చంపాడు, బలరాముడు ముష్టికుణ్ణి ముష్టిఘాతంతో చంపాడు. దాంతో కంసుడు ఆగ్రహోదగ్రుడై, ఈ పిల్లల్ని చంపండి, వీళ్ళ మూటాముల్లే దోచుకోండి, నందుని చంపేయండి, యశోదని చంపేయండి, దేవకీ వసుని చంపేయండి, మా నాన్న వసు ఉగ్రసేనుని చంపేయండి, చంపండి హోయ్ అంటున్నట్టు వీడి పిచ్చెక్కి. ఈలోపు కృష్ణుడు, ఎవరిని చంపక్కర్లా, నిన్నొక్కడిని చంపితే అందరూ బాగుంటారు అని కింద నుంచి ఎత్తైన వాడి సింహాసనం 28 అడుగులు ఎత్తుందిట సింహాసనం, అక్కడికి దూకి వాడు జుట్టు పుచ్చుకుని ఈడ్చి నేల మీదకి విసిరాడు. వాడు కత్తి తీసి యుద్ధం చేసేలోపే వాడు జుట్టు పుచ్చుకుని నేల మీదకి గొరగొర ఈడ్చగానే అసలు వాడు యుద్ధం చేయలేదు ఏం లేదండి, ఎత్తిన కత్తి ఎత్తినట్టే చేతిలోంచి పడిపోయింది. వాడు ఆ మంచి మేంచి కింద పడ్డాడు, దెబ్బతో పంచత్వం పొందాడు. మంచి మేంచి పడ్డం, పంచత్వం పొందడం, చావడం ఒకే దెబ్బకి అయిపోయాయి. ఇంకా వాడు భటులు యుద్ధం చేశారు, వాడు ఏం యుద్ధం చేయలేదు, కిందకు తోయడంతో చచ్చిపోయాట. కానీ చావగానే వాడి శరీరంలోంచి ప్రాణం వచ్చి కృష్ణుడిలో కలిసిపోయింది. ఎందుకని? వాడు కృష్ణుడు చూచినప్పటి నుంచి తింటున్నా తిరుగుతున్నా తాగుతున్నా మెదలుతున్నా ఎప్పుడు కృష్ణుడే కనబడ్డాడు కదా భయం వల్ల, అందువల్ల కృష్ణుడిలో కలిసిపోయాడు. అలా వాడిని చంపి వాడి తమ్ముళ్ళని కూడా సంహరించి ఏడుస్తున్న కౌసుడి భార్యల్ని అత్తయ్యల్ని ఓదార్చి, అత్తయ్యలు ఏడవకండి వాడు వెనక మనం చచ్చి వెళ్ళిపోక తప్పదు ఎప్పుడో ఒకప్పుడు అని కొంచెం ఓదార్చి ఆ తర్వాత చెరసాల దగ్గరికి వెళ్ళాడు. చెరసాల తాళాలు టపక్కన పగలగొట్టించి దేవకీ వసుదేవుల్ని ఉగ్రసేనుణ్ణి బయటికి రప్పించాడు. కానీ బయటకు వచ్చిన దేవకీ వసుదేవులు కృష్ణుడిని కౌగిలించుకోవట్లేదట. ఎందుకని? వీళ్ళు లోకేశ్వరులు, మా పుత్రులు కాదు, వీళ్ళని కౌగిలించుకుంటే తప్పేమో అని యోగశక్తి వల్ల పాత విషయం గుర్తుకు రావటం వల్ల దగ్గరికి వెళ్ళకపోతూ ఉంటే అప్పుడు కృష్ణుడు, ఓహో వీరు నన్ను విష్ణువుగా భావించి పుత్రుడిగా ప్రేమించడం లేదు, నాకు పితృప్రేమ కావాలి, వీళ్ళకి పుత్రప్రేమ నాకు పితృప్రేమ కావాలనుకుని వాళ్ళ మీద అలా మాయ ప్రయోగించాడు. వెంటనే మాయలో పడిపోగానే కౌగిలించుకున్నారు. మేము ఎంత దుర్మార్గులం, అమ్మా నాన్న జైల్లో పడి ఉంటే 8 ఏళ్ళు వచ్చేదాకా బృందావనంలో హాయిగా సద్దన్నం తిట్టు కాలక్షేపం చేశాం, తల్లిదండ్రుల్ని గౌరవించి తల్లిదండ్రులను చెరసాల నుంచి విముక్తులను కావించని పిల్లలు పిల్లలా, తల్లిదండ్రులు జైల్లో పడి ఉన్నారా, మేమేమో సుఖంగా ఉన్నామా, అది తప్పే, కానీ మాకు ఇంతకాలం తెలియదు, తెలిసింది ఇప్పుడు మాకు, అందుకే మిమ్మల్ని బంధ విముక్తులు చేశాం, దుష్టుడు కంసుడు నశించాడు అని ఓదార్చి ఇప్పుడు కంసుడి తండ్రి ఉగ్రసేనుని పిలిచాడు. మేము సింహాసనం మీద కూర్చోకూడదు యయాతి శాపం వల్ల. మా వంశానికి ప్రస్తుతం ఇంకా కొంతకాలం పాటు సింహాసనార్హత లేదు. అందువల్ల నువ్వే సింహాసనం మీద కూర్చో, నేను నిన్ను సేవిస్తాను, కాబట్టి ప్రపంచం నీకు పాదాక్రాంతమవుతుంది అని మళ్ళీ ఉగ్రసేనుణ్ణి రాజుని చేశాడు. ఆ తర్వాత తండ్రి నందుణ్ణి పిలిచాడు. తండ్రి, ఇక్కడ కొంతకాలం ఉండి చేయవలసిన పనులు చేసి ఏదో టైంలో నీకు అమ్మకి దర్శనమిస్తాను, అమ్మని మాత్రం బెంగపెట్టుకొద్దను, నేను రాలేదని అన్నం తిరగకపోతే అమ్మ నా మీద ఒట్టని చెప్పు అన్నాడు ఆయన. అలా అంటే కానీ వాళ్ళ అమ్మ అన్నం తింది. మరి ఇక్కడ ఒక పద్యం ఉంది. నందుణ్ణి ఇంటికి పంపిస్తూ కృష్ణుడు పలికిన పలుకులు, ఆ పలుకులు వింటే మనకే గుండెలు కరిగిపోతాయి. ఇంకా నందుడు ఎంత ఏడ్చుంటాడో పాపం. తండ్రింగానము తల్లిగానము యశోదాదేవియుల్నీవు మా తండ్రిని తల్లియునంతు నెంచెదము సద్ధర్మంబులం తొల్లి ఏ తండ్రుల్ బిడ్డలన్నిట్లు పెంచిరి భవత్సౌజన్య భావం బునన్ తండ్రి ఎంతటి వారమైతిమి కదా తత్తద్వయో లీలలం. నాన్న, నంద, మేము నిజానికి నీ బిడ్డలం కామని మాకు తెలుసు. దేవకీ వసుదేవుల బిడ్డలమని తెలుసు. అయినా మేము పుట్టాక తండ్రిని చూడలేదు, తల్లిని చూడలేదు. యశోద నువ్వే మా తల్లి తండ్రి అనుకున్నాం. ఇంతవరకు లోకంలో ఏ తల్లిదండ్రులైనా మీరు పెంచినంత ప్రేమగా, మీరు చూపించినంత ప్రేమ ఎవరెవరి మీదైనా చూపించారా? తల్లిదండ్రులు చాలామంది ఉన్నారు, ఎప్పుడొకప్పుడు పిల్లల్ని విసుక్కుంటారు, కొడతారు, తిడతారు, చదువుకోకపోతే కోపగిస్తారు. కానీ ఒక్కనాడు నీవు కానీ అమ్మ కానీ మమ్మల్ని ఇంత మాట అనలేదు. ఇక నువ్వు ఎప్పుడూ అనలేదు, మా అమ్మ కూడా తిట్టాలనుకుని తిట్టలేక కట్టింది నన్ను. అంత ప్రేమతో మీరు చూడబట్టి ఏ వయస్సుకు ఆ ముచ్చట్లు జరిగాయి మాకు. పాకితే పావుకొండలు, బోర్లా పడితే బొబ్బట్లు, అడుగులేసి తరిసెలు. ఇంతమంది తల్లిదండ్రులు ఎవరన్నా పంచిపెట్టారా? ఆ పంచిపెట్టడాన్ని మీరు చేశారు, లీలలు చూపించారు, మమ్మల్ని ప్రేమించి గౌరవించారు. మీ వల్ల, మీరు పెట్టిన అన్నం ముద్దల వల్ల మేము ఇంతవాళ్ళమయ్యాం. పిల్లల్ని ఇలా పెంచిన ఏకైక పితృపోదులు మీరే, అటువంటి మీకు నమస్కారం అని చేత వెళ్ళి రండి అనగానే పాపం ఆయన వెళ్ళలేక కన్నీళ్లు పెట్టుకుని ఏం మాట్లాడలేక తల వంచుకుని వెళ్ళిపోయట. మాట్లాడితే కన్నీళ్ళు వస్తాయి, గొంతుకు అద్గతం అవుతుంది, ఏడుపు వస్తుంది. అందుకని తల వంచుకు వెళ్ళాడు పాపం. అంత ప్రేమని దిగమింగుకుని వెళ్ళవలసి వచ్చింది. ఏమండి, కన్నబిడ్డలనే విడిచిపెట్టలేమే? అటువంటిది కృష్ణుడు లాంటి వాడు కొడుకు అయితే ఆ కొడుకుని విడిచిపెట్టి వెళ్ళాలంటే ఏ తండ్రినే వెళ్ళగలడా? భాగవతం చెబుతున్న నేనే ఈ ఘట్టాల నుంచి బయటికి రాలేకపోతుంటే కళ్ళారా చూసిన వాడు వాళ్ళు ఏమైపోతారు మరి? అలా వెళ్ళాడు. ఆ తర్వాత శ్రీకృష్ణుడు ఉపనయనం చేయించుకుని కాశీ వెళ్ళి సాందీపని అనే గురువు దగ్గర విద్యాభ్యాసం 64 రోజులు విద్యాభ్యాసం చేశాడు. 64 రోజుల్లో 64 విద్యలు నేర్చుకుని గురువుగారికి చచ్చిపోయిన కొడుకుని దక్షిణ ఇచ్చాడనమాట. ఇవి భాగవతంలో కొన్ని ముఖ్యమైన ఘట్టాలు.